వందనాలు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. శివాయ నమః, శివాయ నమః, ఓం నమః శివాయ. ఓం కేశవాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం శ్రీనివాసాయ నమః. ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ. కమిటీ పెద్దలు ఇంతకుముందు మాట్లాడారు, ప్రతి సంవత్సరం కూడా ఈ గణపవరం షిరిడి సాయి మందిరానికి కోవిల్కి ప్రతి సంవత్సరానికి వార్షికోత్సవ సందర్భాలను పురస్కరించుకుని ఒక రోజున వస్తున్నాం. వారు మనం అందరం ఇక్కడికి వచ్చి ఈ సభను జయప్రదం చేస్తున్నందుకు మనందరికీ కృతజ్ఞతలు చెప్పారు. వారి మనకి అవకాశం ఇస్తున్నందుకు వారికి కూడా మన కృతజ్ఞతలు. మీ తరఫున నా తరఫున మనకి నీడను కల్పిస్తున్నందుకు మీ తరఫున నా తరఫున వారికి కూడా నా కృతజ్ఞతలు. మీరందరూ కూడా ఏ దేవతను ఆరాధించినా, వెంకటేశ్వరుడు కానీ, సాయిరాం కానీ, వాసుదేవుడు కానీ, శ్రీరాముడు కానీ, శివుడు కానీ, దత్తాత్రేయుడు కానీ, ఎవరిని ఏ దేవతను ఆరాధించినప్పటికీ సబ్జెక్ట్ మీరు బాగా వినాలి, సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోవాలి. శివపురాణంలో శివుడిని, శివుడు చాలా ఎక్కువవాడని, విష్ణు పురాణంలో విష్ణువు చాలా ఎక్కువవాడని, ఏ పురాణం గురించి రాసినప్పుడు ఆ పురాణానికి సంబంధించినటువంటి దేవతకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి వేదవ్యాసుడు మన పురాణాల్లో రాశాడు. అంటే వీరు వేరు వారు వేరు అని కాదు, మనం ఏ దేవతని, ఏ దేవత రూపాన్ని, ఆ దేవత రూపాన్ని, ఆ దేవత నామాన్ని మన హృదయంలో కాపాడుకుని ఆ రూపాన్ని ధ్యానం చేసుకుంటూ ఆ నామాన్ని స్మరించుకుంటే మనసు యొక్క చాపల్యం తగ్గుతుంది, మనసుకి నిగ్రహం వస్తుంది. అందుకే శివభక్తులందరికీ శివపురాణంలో శివుడు ఎక్కువని, విష్ణు పురాణంలో విష్ణు ఎక్కువని రాశారంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కారణం. ఉన్నది ఒకటే, బ్రహ్మము ఒక్కటంటే ఒక్కటే. ఆ బ్రహ్మమునే కొంతమంది శివుడు అంటే, కొంతమంది విష్ణువు అంటే, కొంతమంది సాయిరాం అంటే, ఎవరు అభిరుచిని బట్టి వారు పిలుస్తున్నారు. కానీ శాస్త్రాన్ని మట్టికి మీరు ఇవన్నీ కూడా రూపాన్ని ధ్యానం చేయటం వల్ల, నామాన్ని స్మరించడం వల్ల మనకి ఏకాగ్రత కలుగుతుంది. అంతవరకు అది అవసరం. ఇందులో మీకు ఏ రూపం ఇష్టమైతే ఆ రూపాన్ని ధ్యానం చేసుకోండి, ఏ నామాన్ని మీకు ఇష్టమైతే ఆ నామాన్ని స్మరించుకోండి, మీరు బాగుపడండి, ఏకాగ్రత సంపాదించుకోండి. సత్పురుషులతో స్నేహం చేస్తే సుఖపడతాం, సత్పురుషులు కాని వాళ్ళతో స్నేహం చేస్తే దుఃఖపడతాం. మనకంటే వివేకవంతులతోటి, మనకంటే తెలివైన వాళ్ళతోటి స్నేహం చేస్తే సుఖపడతాం, మనకంటే తెలివి తక్కువ వాళ్ళతో స్నేహం చేస్తే చివరికి మిగిలేది దుఃఖం, మిగిలేది అశాంతి. ఆచార్య స్వామి వారు ఏం చెప్పారంటే, శాస్త్రాన్ని మీరు చెప్పండి, శాస్త్రీయంగా చెప్పండి, మా నోటికి వచ్చినట్టు మేము చెప్పకూడదు. మన ప్రాణం అసత్యం, మన అహంకారం అసత్యం, మన ఇంద్రియాలు అసత్యం, మన దేహం అసత్యం, ఇవన్నీ నీటి బూడగలవు. సత్యం వల్ల మన హృదయంలో ఉంది. ఆ సత్యదేవుడు, ఆ సత్యాత్మ నారాయణుడు మీ నోటికి వచ్చినట్టు చెప్పకండి, మీ అహంకారం ఎలా ఆడిస్తే అలా చెప్పకండి. శాస్త్రాన్ని ఎదురుగుండా పెట్టుకుని, శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని, శాస్త్రాన్ని అశాస్త్రీయంగా చెప్పకండి, శాస్త్రీయంగా చెప్పండి అని ఆచార్యులు వారు చెప్తారు. మనం మాట్లాడుకున్నప్పుడు ఏదైనా ఒక మాట ప్రమాణం ఉండాలి. అంచేత మీకు ఎవరికైనా మంచి గ్రంథం చదువుకోవాలని బుద్ధి కలిగిన మహాగ్రంథాలు, ఈ భగవద్గీత లాంటి మహాగ్రంథాలు చదువుకోవాలని బుద్ధి కలిగిన మంచి గురువు మనకి లభ్యం కావాలన్నా, ఈశ్వరుని స్మరిస్తంటే మన మనస్సు నిలబడాలా అన్నా, మనకి ఎంతో కొంత పూర్వపుణ్యం ఉండాలి. ఎంతో కొంత మనకి పూర్వపుణ్యం లేకపోతే ఆ పూర్వజన్మల్లో మనం ఎంతో కొంత సత్కర్మ, నిష్కామ కర్మ చేసి ఉండకపోతే మనకి మంచి గ్రంథం చదవాలనే అభిలాష కలగదు, మొట్టినా కలగదు, బాగుపడాలనే కాంక్ష కలగదు. దాహం వేస్తే మంచిని తాగలం, ఆకలి వేస్తే అన్నం తినగలం, ఆకలి లేకపోతే అన్నం తినలేము, దాహం లేకపోతే మంచిని తాగలేము. అలాగే లోపల నుంచి మోక్షం పొందాలన్నా, ముముక్షత్వం పొందాలి, మోక్షం సంపాదించాలన్న కాంక్ష లేకపోతే మోక్షం కోసం మనం ప్రయత్నం చేయాలి. మోక్షం కోసం ప్రయత్నం చేయాలన్నా ఆత్మజ్ఞానాన్ని మళ్ళీ పునరావృత్తి, మళ్ళీ తిరిగి లోకంలోకి రాకుండా ఉండాలంటే, మళ్ళీ తిరిగి జన్మలోకి రాకుండా ఈ అసత్యంలోకి, ప్రకృతిలోకి మళ్ళీ మనకు రాకుండా ఉండాలంటే భగవంతుడి మీద ప్రేమ కల, భక్తి కలగాలి, మంచి గురువు దొరకాలి, మంచి గ్రంథం దొరకాలి, మంచి స్నేహితులు దొరకాలి, మంచి పరిసరాలు దొరకాలి, మనకంటే బుద్ధిమంతులు దొరకాలి. ఇన్ని అవకాశాలు పూర్వపుణ్యం లేకుండా రాదు, మన తెలివితేటలలో వచ్చింది కాదు. పూర్వజన్మలో మనం ఎంతో కొంత సత్కర్మ చేసి ఉంటే, నిష్కామకర్మ చేసి ఉంటుంటే, మనం చేస్తున్న పని యజ్ఞభావంతో కనుక చేస్తూ ఉంటే, ద్రవ్య యజ్ఞం, తపో యజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం, ఇవన్నీ కూడా యజ్ఞాలని ఎందుకు చెప్పారంటే, మనం ఏ పని చేసినా దుఃఖంగా చేయకూడదు, సంతోషంగా చేయాలి. కొంతమంది పని చేస్తారు కానీ ఏడుస్తూ చేస్తారు, ఏడుపు మోకాలతో చేస్తారు. అది ఏడుపు మోకాలతో చేయకండి. మీ పని మీరు చేసుకునే పని సంతోషంగా చేయాలి, ఇష్టంగా చేయాలి. మీరు చేసే పని పద్ధతిలో భగవంతుడి దయ కలగాలి. ఆనందంగా చేయాలి, శాంతిగా చేయాలి, కానీ అశాంతిగా చేయకూడదు, ఏడుస్తే పని చేయకూడదు. కానీ ఇంకొక రహస్యం మీరు మనస్సులో పెట్టుకోండి. ఇప్పుడు గుడి కట్టారు మంచిది, అలా వెంకటేశ్వర స్వామి గుడి కడుతున్నారు మంచిది, ఏదో 10 మందికి ఉపకారాలు చేస్తున్నారు, కొంతమందికి, కొంతమంది సత్కారం 10 మందికి ఉపకారం చేస్తున్నారు, అది మంచిది. కానీ ఒక్క విషయం మర్చిపోకండి, అన్నిటికంటే మనల్ని మనం బాగు చేసుకోవటం ఇంకా గొప్ప. మనకి నిగ్రహం లేకపోతే, మన శరీరాన్ని మన మనస్సును అదుపులో పెట్టుకోలేకపోతే, మనం మోక్షం పొందటానికి ప్రయత్నం చేయకపోతే, బయట మనకు బాహ్యంగా ఏదైనా పనులు మంచి పనులు చేసినా అంతకంటే ఇది ముఖ్యమైన పని అన్న సంగతి మర్చిపోకూడదు. మీరు పాడైపోయాక ఎన్ని మంచి పనులు చేస్తే ఏం సుఖం? మీరు పాడైపోయాక మీరు బాగుపడండి, మంచి పనులు చేయండి. మీరు పాడైపోయాక ఇంకా మంచి పనులు ఎందుకు? మీరు బాగుండాలి కదా. మీరు శాంతిగా ఉండాలి, సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, జ్ఞానం సంపాదించుకోవాలి, మోక్షం సంపాదించుకోవాలి. మీరు సుఖంగా ఉండాలి, ఇతరులకు కొంతమంది సుఖం మీ సుఖాన్ని పంచిపెట్టాలి. అందుకని మీరు పాడైపోతూ మీ లోపల అశాంతుడు బాధపడుతూ, మీకు నిగ్రహం లేకుండా, మీ మనస్సు మీకు అదుపులో లేకుండా, మీ ఇంద్రియాలు మీ యొక్క అదుపులో లేకుండా, మీరు మోక్షం కోసం ఏ ప్రయత్నం చేయకుండా అక్కడ ఏదో చేసో ఇక్కడ ఏదో చేసి ఒకవేళ మంచి చేసినా అని రెండో పక్షం కానీ మీరు బాగుపడటం ముఖ్యం, మీ నిగ్రహం ముఖ్యం. మీరు కుళ్ళిపోయాక ఎన్నో మంచి పనులు చేసినప్పుడు తర్వాత మనం ఎదట వాళ్ళు అనుకరణ చేయకూడదు. దీనికి భగవంతుని మనం తెలుసుకోవాలంటే మన నిదానం మనం ఉండాలి. ప్రపంచం రకరకాలుగా ఉంటుంది. భగవద్గీతకి భాష్యం రాస్తూ శంకరాచార్య వారు ఏమన్నారంటే, భవిష్యత్తులో ఎటువంటి జనం వస్తారంటే, ఆ భగవద్గీతను చదివి అర్థం చేసుకున్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు, కానీ అర్థం కాకపోయినా పర్వాలేదు. ప్రతి మనిషికి ఇష్టాలు ఉంటాయి, అయిష్టాలు ఉంటాయి, కోపాలు ఉంటాయి, తాపాలు ఉంటాయి, రాగాలు ఉంటాయి, ద్వేషాలు ఉంటాయి. అవన్నీ తీసుకొచ్చి భగవద్గీతను అర్థం చేసుకోవటం మానేసి వాళ్ళ ఇష్టాలు, ఆ ఇష్టాలు, వాళ్ళ కోపాలన్నీ తీసుకొచ్చి భగవద్గీతకు అంటగడతారు, అటువంటి జనం రాబోతున్నారు భవిష్యత్తులో అని చెప్తారు. ఇప్పుడు అక్కడ గుడి కడదాం, ఇక్కడ నుయ్యి తవ్వుదాం అని అనుకుంటున్నారు, మంచిదే, మంచి పనులు చేయండి. అసలు మీరు సబ్జెక్ట్ మీకు తెలియాలి కదా. అంటే సబ్జెక్ట్ అంటే ఎవరికి ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదు అంటే, దీనికి కొంత బుర్రకు పని చెప్పాలి, మెదడుకి పని చెప్పాలి, కొంత సొంత ఆలోచన ఉండాలి. గోడ కట్టాలనుకో, దానికే బండి ఇటుకలు, 2 బస్తాలు సిమెంట్ అయితే కట్టేయచ్చు, మీ మెదడుకు ఆలోచనకి సంబంధం. ఇద్దరు తాపి మేస్త్రిని పిలిస్తే కట్టేస్తారు. సబ్జెక్ట్ అర్థం చేసుకోకుండా మీకు జ్ఞానం రాదు, ఆత్మజ్ఞానం రాదు. మేము కూడా మీకు ఆకర్షించే భగవంతుడు ఎలా చెప్తే ఆ విషయాలు మిమ్మల్ని అలా ప్రజెంట్ చేయాలి, కానీ మిమ్మల్ని ఆకర్షించే మాటలు మేము చెప్పకూడదు. మీకు ఎలా చెప్తే మీరందరూ గంతులేస్తారు, ఎలా చెప్తే మీకు ఉద్రేకం వచ్చేస్తుంది, ఎలా చెప్తే మీరందరూ కేకలు పెట్టేస్తారు, ఎలా చెప్తే నాన్నగారికి జయ్యి అంటారు, అటువంటి మాటలు మేము చెప్పకూడదు. మీరు బాగుపడాలి, మీ బుద్ధి సూక్ష్మత పెరగాలి, మీ పవిత్రత పెంచుకోవాలి, ఏకాగ్రత పెంచుకోవాలి, భగవంతుడి మీద మీకు భక్తి కలగాలి, భగవద్నుభవం కలగాలి అనే ఉద్దేశంతో మేము చెప్పాలి. కానీ మీ చేత చప్పట్లు కొట్టించుకోవడానికి మేము చెప్పకూడదు. మీరు లోపల అశాంతిగా ఉంటే మీ చప్పట్లు మాటించే మేము చెప్పే సబ్జెక్ట్ కూడా మీరు ఎంతవరకు మీకు అర్థమవుతుందో కూడా మీరు మేము చూసుకోవాలి. మేము చెప్పినట్టు మేము చెప్పేది మీకు అర్థం కాకపోతే ఆ పొరపాటు మాదే, కానీ మీది కాదు. మంచిదంటే మీకు ఎంతవరకు మీకు అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నా అది కూడా మేము చూసుకోవాలి. బయట ఏమీ లేదు, లోకంలో ఏమి లేదు, ఏదో ఉందనుకోకండి, అంతా మన మనస్సులో. మీరు మనస్సుని జాగ్రత్తగా నియమించుకోకపోతే, మీ జాగ్రత్తగా మీరు ఉండకపోతే, బయట ఒకవేళ మీకు బాహ్య పరిస్థితులు బాగున్నా మీకు శాంతి రాదు. శాంతికి మనస్సు కారణం, అశాంతికి మనస్సు కారణం, బంధానికి మనస్సు కారణం, మోక్షానికి మనస్సు కారణం, దుఃఖానికి మనస్సు కారణం, సంతోషానికి మనసు కారణం. మీ మనసుని మీరు బాగు చేసుకోవడం ఒక పని కాకపోతే ఇంకేది పెద్ద పని, ఏది ముఖ్యమైన పని? మీ మనసుని మీరు బాగు చేసుకోవడం మీకు అది పని కింద కనపడకపోతే ఇంతకంటే పెద్ద పని ఏముంది అసలు మీకు లోకంలో? మీరు చనిపోయాక మీ మనసు మీకు కూడా వస్తుంది, కానీ మీరు కట్టిన బిల్డింగ్, ఒక బిల్డింగ్ మీకు కూడా రాదు, ఇటుకలు రావు, సిమెంట్ రాదు. అదే మనం ఉన్నంతకాలం నీడ అంతేది, కానీ మన మనస్సు కూడా వస్తుంది. మన శరీరం చనిపోయిన తర్వాత కూడా వచ్చే జీవుని మనం పట్టించుకుంటారు, అది మన దురదృష్టం. ఎంచేది మన జన్మాంతర సుకృతం మనకు లేదు. ఈ సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు కూడా తగ్గిపోతున్నారు. ఎంచేదంటే వాళ్ళకి ఆదరణ లేదు. ఎక్కడో చోట ఏదో అమ్మవారి గుడి కట్టించు, మంచిది అమ్మవారి గుడి కట్టించుకుంటారు, అక్కడ పూజ చేసుకుని అంటారు, జపం చేసుకుని అంటారు, యజ్ఞం చేస్తూ ఉంటారు. ఇలాగ మంచిదే తగు మాత్రంగా ఉండొచ్చు. ఇలా బాహ్యకర్మలు పెంచేయటం వల్ల ఈ సబ్జెక్టు భగవంతుడు చెప్పిన మాటలు శ్రవణం చేయటం, మననం చేయటం, మనం బాగుపడే చేసే ప్రయత్నం తగ్గిపోతుంది. ఇక్కడ నేను గణపరం గురించి అవటం దేశం అంతా ఇలాగో ఏదో గుడి కట్టడం, మీరు అక్కడ పూజ చేసుకొని మీ కోరికలన్నీ నెరవేరిపోతాయని చెప్పటం. మనది ఒక సనాతన ధర్మం, ఒక జీవిత విధానం. భగవద్గీతలో మనకు ఒక జీవిత విధానం చెప్తారు. ఆ జీవిత విధానం భగవద్గీతలో అన్నీ చాలా వివరాలు చెప్తూ వచ్చారు. మనం ఏదో మన కొంతవరకు చెప్పుకున్నాం. మన ఇక్కడ అక్కడ బ్యాటరీ ఫెయిల్ అయింది చక్కనేటిపల్లి గ్రామంలో, అక్కడి నుంచి మొదలు పెడుతుంది. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కొర్రవన్నపి నా లీప్చతే. కర్మని మీరు చేసే కర్మని యోగంగా చెయ్యాలి. కర్తృత్వం ఉన్నవాడికి దుఃఖం ఉంటుంది, కర్తృత్వం లేని వాడికి దుఃఖం ఉండదు. అంటే అహంకారం పెట్టుకుని పని చేస్తే దుఃఖం వస్తుంది, అహంకారం లేకుండా పని చేస్తే దుఃఖం రాదు. పని మనం బాహ్యంగా చేసిన పని వల్ల దుఃఖం రాదు, అది నేను చేశాను, ఆ నేను నేననే అహంకారం వల్ల, నేననే భావన వల్ల, నేననే తలంపుల అహంభావన వల్ల మనిషికి దుఃఖం వస్తుంది. కానీ అది నేను చేశాను, అది నేను సాధించాను, ఇది నేను చూశాను, ఇలాగ ఆ నేను అహంభావన పెట్టుకుని చేయటం వల్ల వాడికి దుఃఖం వస్తుంది, కానీ ఆ పని వల్ల దుఃఖం రాదు. పైగా ఇంకోటి అహంభావన లేకుండా పని చేస్తే పని నిర్మలంగా అయిపోతుంది, పని నిశ్చలంగా అయిపోతుంది. ఎంత పని చేసినా మీరు టైర్ అవ్వరు, చెమట పట్టదు, తర్వాత మీకు ఆ పని పూర్తి అయిపోతుంది. ఈశ్వరుడు నారాయణుడు యొక్క దయకి పవిత్రులు అవుతారు, మీకు మోక్షాన్ని ఇస్తాడు. మనం అందరం బాధ్యతలు విడిచిపెట్టేస్తున్నాం. ఎవరికైనా పని అప్పగించి పని చేయండింటే బాధ్యత పెట్టుకుంటారు, అదే మన దేశానికి దురదృష్టం. ఎప్పుడు కూడా ఒకటి పని బాధ్యత ఉండాలి, సమర్థత ఉండాలి. ఒక పని మనం చేసేటప్పుడు బాధ్యత సమర్థత కంటే ముఖ్యం బాధ్యత. బాధ్యత ఉండాలి, సమర్థత ఉండాలి. తర్వాత కర్మని మనం యోగంగా చేస్తే, అంటే కర్మని యోగంగా కనుక చేస్తే, భగవంతుడి ప్రీతి నిమిత్తం కనుక చేస్తే, అంటే అందరిలో ఉన్నవాడు నారాయణుడు. ఈ మధ్య ఎవరో నన్ను అడిగారు, మీరు రమణ కేంద్రంలో రోజు పూజలు పెట్టేయండి, ఈ మీటింగ్లు ఏంటారు? అంటే అప్పుడు నాకు చెప్పారు, నాకు దేవుడు ముఖ్యం కాదు, మనిషి ముఖ్యం. మీరు ఎందుకు కష్టపడి దేశం అంతా తిరుగుతారు? నాలుగు రోజులకు ఒక పూజ పెట్టేయండి, అక్కడికి వచ్చి జనం వచ్చేస్తారు, అక్కడ పూజలు చేయించుకుంటూ ఉంటారు. తర్వాత అక్కడ పూజలు చేయించుకున్న వాళ్ళందరూ కోరికలు నెరవేరిపోతాయని కూడా చెప్తూ ఉండండి. ఈ పూజలు జపాలు వదిలేసి, హోమాలు వదిలేసి మీరు ఎందుకు సబ్జెక్ట్ చెప్పడం కష్టపడి? అప్పుడు నేను చెప్పాను, నాకు మనిషి ముఖ్యం. స్వామి వివేకానంద ఒక మాట చెప్పాడు, కనిపించిన మనిషి మీద నాకు ప్రేమ లేనప్పుడు కనిపించిన దేవుడి మీద నాకు ప్రేమ ఎలా ఉంటుంది? అది మీరు నాకు కనిపిస్తున్నారు, మీ మీద నాకు ప్రేమ లేనప్పుడు ఎక్కడో నాకు కనపడిన దేవుడి మీద, ఎక్కడ వైకుంఠం మీద దేవుడు ఉన్నాడంటే వాడి మీద నాకు ప్రేమ ఉందంటే అసత్యం అని చెప్పాడు స్వామి. కనిపించిన దేవుడి మీదైనా, కనిపిస్తున్న మనిషి మీద నాకు ప్రేమ లేనప్పుడు, ఆప్యాయత లేనప్పుడు, ఎక్కడో కనిపించిన దేవుడి మీద నాకు ప్రేమ ఉందని ఎవరైనా చెప్తే ఆ మాటలు నమ్మటానికి వీల్లేదన్నాడు స్వామీజీ. మీరు పని చేయండి, బద్ధకం వద్దు, సోమరితనం వద్దు, ఈశ్వరుడు యొక్క అనుగ్రహం సంపాదించుకోండి. మీరు స్వార్థం లేకుండా ఎంతో కొంత మీ సంసారం మీరు చక్కబెట్టుకుంటూ మీరు స్వార్థం లేకుండా ఎంతో కొంత పని చేస్తున్నారనుకోండి, ఆ పనికి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు భగవంతుడు. మీ పని అదే మీరు చూసుకోండి. ఏదో కొంత నిష్కామ కర్మ కనుక చేస్తుంటే మీకు చిత్తశుద్ధి కలుగుతుంది, చిత్తశుద్ధి కలిగాక మీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఈ పూజ జపం కూడా మనస్సు యొక్క నిగ్రహానికి, ఇంద్రియ నిగ్రహానికి మన పూర్వీకులు ఏర్పాటు చేస్తారు. మీ కోరికలు నెరవేరాలంటే కొండను చదివి ఎలకను పట్టక్కర్లేదు, మామూలుగా సహజంగానే మీ కోరికలు నెరవేరుతాయి. దాని గురించి పెద్ద ప్రయత్నం చేసి దానికోసమే అన్నీ చెయ్యక్కర్లేదు. మీ పని మీరు శ్రద్ధగా చేసుకుంటూ భగవంతుని పాదాలను విడిచిపెట్టకుండా ఉంటే మీకు ఎప్పుడు ఏ కోరిక నెరవేరాలో ఆ కోరికలు న్యాచురల్గా నెరవేరుతాయి, నార్మల్గా నెరవేరుతాయి, కృత్రిమంగా కాదు, అసహజంగా కాదు, సహజంగానే మీ కోరికలు నెరవేరుతాయి. ఈశ్వరుడు చూసుకుంటాడు, అది ఈశ్వరుడు చేతిలో పని. పూజ, జపము, ధ్యానము ఇవన్నీ మన నిగ్రహానికి, మనో నిగ్రహానికి, ఇంద్రియ నిగ్రహానికి, మనస్సు నియమించుకోవడానికి, మనసుకు లోచూపు కలగటానికి చేసిన ప్రక్రియలు. అయితే నువ్వు చేసిన పని యోగంగా చెయ్యి. యోగంగా కనుక చేస్తే చేసినా చేయని వాడితో సమానం. అంటే ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, పరిశుద్ధమైన హృదయంతో కనుక చేస్తే, మనో నిగ్రహంతో కనుక చేస్తే, ఇంద్రియాలను స్వాధీనంగా పెట్టుకుని కనుక చేస్తే, దండలో మీకు పైన పుష్పాలు కనిపిస్తాయంటే లోపల దారం కనపడదు, కానీ లోపల దారం ఉండదు సపోర్టుగా. అలాగే మన అందరి హృదయాల్లోనే దేవుడు దారం కింద అందరితోటి సమానంగా ఉంటుంది. మన శరీరాలు కనిపిస్తున్నాయి, మనసులు కనిపిస్తున్నాయి, కానీ దండలోన దారం ఎలా కనపడదో ఉండదు దారం, కానీ మన అందరికీ ఆధారంగా నారాయణుడు అందరి హృదయంలోనూ ఉన్నాడు. ఎదుటి మనిషి గుణం పక్కన పెట్టి, వాడు రూపం పక్కన పెట్టి, ఆ లోపల నారాయణుడికి మీరు చేసిన పని సమర్పిస్తుంటే ఆయన దయ కలిగి ఆయన స్వరూపాన్ని మీకు ఇస్తాడు. అదే మోక్షం. ఏ పని చేసినా మీరు ఆందోళనగా చేయొద్దు, చాలా కూల్గా చాలా శాంతిగా చేయాలి. అశాంతిగా చేయొద్దు మీరు చేసే పని, ఆందోళనగా చేయొద్దు. మీరు ఎవరికైనా ఇతరులకు ఉపకారం చేస్తేనే అశాంతిగా చేస్తే, ఆందోళనగా చేస్తే, గుర్తింపుల కోసం చేస్తే మీకు జ్ఞానం రాదు, వాళ్ళు సుఖపడరు. సర్వభూతాత్మ అంటే అందరి హృదయంలోనే ఆత్మ, నా హృదయంలోనే ఆత్మ ఒక్కటంటే ఒక్కటే, బ్రహ్మము ఒక్కటంటే ఒక్కటే. ఆ బ్రహ్మమునే కొంతమంది విష్ణువు అంటున్నారు, కొంతమంది శివుడు అంటున్నారు, కొంతమంది దేవి అంటున్నారు, కానీ ఒక్కటంటే ఒక్కటే. ఈశ్వరుడు రెండుగా లేడు, ఒక్కడిగానే ఉన్నాడు. మీలో కొంతమంది ధనవంతులు ఉండొచ్చు, కొంతమంది పేదవాళ్ళు ఉండొచ్చు, కొంతమంది పండితులు ఉండొచ్చు, కొంతమంది పామరులు ఉండొచ్చు, కొంతమందికి అధికారం ఉండొచ్చు, మీలో కొంతమందికి అధికారం లేకపోవచ్చు. మీ బాహ్య పరిస్థితి ఎలా ఉన్నా నారాయణుడు ఈశ్వరుడు అందరిలోని సమానంగానే ఉంటాడు. అది గుర్తించి పని చేయి, అప్పుడు అది దయకు నువ్వు పాత్రుడు అవుతావు. మనం ఎవరికైనా 10 పైసలు ఇస్తే, అది ఏదైనా ఉపకారం చేస్తే వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళనే భావన వచ్చేస్తుంది. అంటే ఆ పని ఎలా చేయాలో మనకు తెలియదని గుర్తు. అసలు సాధన ఎందుకు, ప్రతివాడు అడుగుతాడు మీరు సాధన చేస్తున్నారు, ఆ సాధన ఎందుకు చెయ్యాలో కూడా అడిగేవాడికి తెలియదు. అసలు ఆ సాధన మీరు బాగా సాధన చేస్తున్నారు, అసలు సాధనతో ప్రయోజనం ఏంటి? ఇప్పుడు సాధన ఎవరు చేస్తారు? ఏదైతే నా లోపల నుండి నేను 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 అని అంటున్నానో ఆ నేనే సాధన చేస్తాను. మనం తొలగించుకోవాల్సింది కూడా నేనే, అది మర్చిపోతున్నాం. సాధన చేసి దేన్ని తొలగించుకోవాలో కూడా మర్చిపోయాం మనం. అది కదండి, మీరు మంచి పనులు చేసి అనుకోండి, మీరు మంచి బాహ్యంగా లోకంలో మంచి పనులు చేసి దేన్ని తొలగించుకోవాలో దాన్ని పెంచుకుంటుంటే మీకు పుణ్యం వస్తుంది, కానీ చిత్తశుద్ధి రాదు, జ్ఞానం రాదు, కోటి జన్మలు ఎత్తిన. మీరు లోపల అహంకారం పెట్టుకుని మంచి పని చేస్తే పుణ్యం వస్తుంది, ఒక కాలంలో చేసింది ఇంకో కాలంలో పోతుంది. మీరు మంచి పని చేస్తారు, సంతోషం వస్తుంది, అదేదో కొంతకాలం సంతోషిస్తారు, అది ఇది కాల ప్రవాహంలో అయి ఒక కాలంలో చేసింది ఇంకో కాలంలో పోతుంది. మన శరీరం ఏదో ఒక టైంలో వచ్చింది, మళ్ళీ ఇంకో టైంలో బయటకు పోతుంది. అది అసలు సాధన ఎందుకు చేస్తున్నారు? అది ఆ చేసేవాళ్ళకి తెలియటం లేదు. సాధన చేసిన అహంభావాన్ని పోగొట్టుకోవాలి, కానీ సాధన చేసిన అహంభావాన్ని పెంచుకుంటానికి సాధన ఎందుకు? ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళతాం రోగం తగ్గించుకోవడానికి. హాస్పిటల్లో జాయిన్ అయ్యాక మన రోగం పెరుగుతా అంటే ఇంకా హాస్పిటల్ మనకెందుకు? దేనికోసం సాధన అంటే అందరం మెచ్చుకోవడం కోసమే. మీరు సాధన చేస్తున్నట్టు, మీరు నిజంగా సాధన చేస్తుంటే ఇతరులకు తెలియాలని మీరు ఎందుకు అనుకోవాలి? అసలు ఏదైతే నేను నేను అని అంటున్నానో దాన్ని గ్లోరిఫై చేయకూడదు, దాన్ని ఊరేగించకూడదు. అసలు మనం చేసే సాధన అంతా అది పోగొట్టుకోవడానికే. సాధన పేరు మీద దాన్ని పోగొట్టుకోవడం మానేసి దాన్ని పెంచుకుంటాండి అది సాధన. మీరు సాధన చేశారా? మీరు సాధన చేశారని భక్తులు ఒక్కొక్కరు మాట్లాడుకుంటాం. అడిగేవాడికి తెలియదు, చెప్పేవాడికి తెలియదు సాధన అంటే ఏంటో. దేని దేన్ని పోగొట్టుకోవడానికి సాధన అంటే అందరి హృదయాల్లో నాకు ఈశ్వరుడు ఒకటి ఉన్నాడు, అందరి హృదయాల్లో బ్రహ్మం ఉంది. ఓ రామ, ఓ శ్రీరామ, వశిష్ఠుడు చెప్తాడు రామచంద్రమూర్తితోటి, ఓ రామ ఓ శ్రీరామ, నీ ప్రాణము, నీ మనస్సు, నీ హెచ్చుతగ్గులు, నీ ఇష్టాలు, నీ అయిష్టాలు, లేకపోతే నీ గొప్పలు, లేకపోతే నీ తెప్పలు, లేకపోతే నీ పాండిత్యం, నీ పామరత్వం, నీ పేదరకం, నీ ధనం, ఈ లోకం, మన నీ చేత చూడబడుతున్నటువంటి ఈ లోకం, ఈ దేహము, ఈ ఇంద్రియాలు, నీ ముక్కులో తిరుగుతున్న ప్రాణం, నీ మనసులో ఉన్న ఇష్టాలు అయిష్టాలు కోపాలు తాపాలు రాగ ద్వేషాలు ఇవన్నీ అసత్యం, ఇవన్నీ బ్రహ్మము అని కల్పించారంతే. ఇది నువ్వు ఛేదించగలిగితే కదా ఆత్మజ్ఞానం రామ అంటాడు వాసిష్ఠుడు. నీ ప్రాణం నీ ముక్కులో తిరుగుతున్నటువంటి గాలి అసత్యం, నీ మనస్సు అసత్యం, నీ దేహం అసత్యం, నీ ఇంద్రియాలు అసత్యం, నువ్వు ఊహించుకునే ఊహలు అసత్యం, అన్నీ అసత్యం. నీ హృదయమైన బ్రహ్మము సత్యం. ఆ బ్రహ్మములో ఆ బ్రహ్మముని ఒకడు దేహం అనుకుంటున్నాడు, ఒకడు తెలుగు అనుకుంటున్నాడు, ఒకడు బుద్ధి అనుకుంటున్నాడు, ఒకడు ఇంకో డబ్బు అనుకుంటున్నాడు, ఒకడు ఇంకోటి అనుకుంటున్నాడు, ఒకడు ఇంకోటి అనుకుంటున్నాడు. ఇవన్నీ ఆ బ్రహ్మమునందు కల్పించుకుంటున్నాను అంతే. ఈ కల్పించుకునేవన్నీ ఏదో రోజున ఊడిపోతాయి. ఇవన్నీ నువ్వు అనుకునే అన్నీ కూడా బ్రహ్మము ఎందు, దేహాన్ని బ్రహ్మము ఎందు కల్పించుకుంటున్నావు, మనసుని కల్పించుకుంటున్నావు, నీ ప్రాణాన్ని కల్పించుకుంటున్నావు. ఇవన్నీ ఉన్నది ఒకటంటే ఒక్కటే, దాని ఎందు ఊహించుకుంటున్నావు. ఈ గొడవలన్నీ ఇప్పుడు ఇప్పుడు లేవు, అప్పుడు లేవు, ఎప్పుడూ లేవు. అది ఉడికి నువ్వు ఊహించుకుంటున్నావు. ఇది ఇప్పుడు తెలుస్తుంది అంటే బ్రహ్మమును తెలుసుకున్నాక నీకు తెలుస్తుంది. ఇదంతా అసత్యం. నీ ప్రాణం అసత్యం, నీ శరీరం యొక్క చావు అసత్యం, నీ బుద్ధి నీ మనస్సు అసత్యం. నీ మనసులో ఇష్టాలు అయిష్టాలు ఉంటాయి. ఆ ఇష్టాలు అసత్యం, అయిష్టాలు అసత్యం. అందరి హృదయాల్లోనే భగవంతుడు ఒకరిగానే ఉన్నాడు. ఒకరిగా ఉన్నప్పుడు ఒకరి మీద నీకు ఇష్టం వస్తుంది, ఒకరి మీద అయిష్టం వస్తుంది. అంటే నీ ఆ లోపల అంతర్యామంగా నారాయణ నువ్వు చూడలేకపోతున్నావు. పై పై నువ్వు చూస్తున్నావు, లోపలికి వెళ్ళలేకపోతున్నావు. రాగద్వేషాలు పెంచుకుంటున్నావు. ఇలా ఎంతకాలం ఎన్ని శవాలను మోస్తావు ఇలాగా. ప్రాణం కూడా బ్రహ్మమైంది కలిపింపబడింది. ఇచ్చేవాడు నారాయణుడు, తీసుకునేవాడు నారాయణుడు. ఆ బుద్ధి మనకు లేదు. ఏదైనా మంచి పని చేస్తే నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను అనుకున్నవాడు పలచబడిపోవాలి. ఆడి పెరగటం వల్ల నీ మంచి పని చేసినా బాహ్యంగా నీకు ఊరేగింపులే, కానీ లోపల అజ్ఞానం పోదు. శరీరాన్ని కొబ్బరి నూనె రాసుకుంటే లోపల క్యాన్సర్ పోదు. సర్వభూతాత్మ అంటే నువ్వు చేసినా చేయని వాడితో సమానం. లేదా నువ్వు నిరహంకారంగా పనిచేస్తే, నిరాడంబరంగా పనిచేస్తే, ఆసక్తి లేకుండా పనిచేస్తే నీ బుద్ధిలో ఉన్న మాయలు దోషాలు శరీరంలో ఉండవు, దోషాలు బ్రహ్మములో ఉండవు. దోషం బుద్ధిలో ఉంటుంది, దోష కర్తృత్వం ఇది నేను చేస్తున్నాననే భావన కూడా బుద్ధిలోనే ఉంటుంది. ఆ నేననే తలంపు బుద్ధిలోనే ఉంటుంది, శరీరంలో ఉండదు. అహంభావన కూడా శరీరంలో ఉండదు, బుద్ధిలోనే ఉంటుంది. ఈ కర్తృత్వం కూడా బుద్ధిలోనే ఉంటుంది. అది బుద్ధి ప్రకృతి గొడవలేని బుద్ధి కూడా ప్రకృతే, మనస్సు కూడా ప్రకృతే, శరీరం కూడా ప్రకృతే. ఇది నేను చేస్తున్నా భావన కూడా అది కూడా ప్రకృతే. ఇవన్నీ దాడితే కదా నీకు ఈశ్వర స్వరూపం దొరికేది. ఈ ప్రకృతి ప్రకృతి అంటే మాయ. నీకు అహంకారం వస్తుందంటే దేవుడు వచ్చి నీకు అహంకారం పెట్టాడు అనుకోకు. నీ లోపల అజ్ఞానం, నీ లోపల అవిద్య, నీలో నీ చేతకాణతనం, నువ్వెవడో నీకు తెలియకపోవటం వల్ల నీకు అహంభావన వస్తుంది. కానీ దేవుడు వచ్చి నీకు అహంభావన పెట్టలేదు. ఇవన్నీ ప్రకృతి గొడవలే, ఇవన్నీ మాయ. అని శాస్త్రాన్ని చదివినప్పుడు అందులో భగవంతుడు ఏ హృదయంతో చెప్పాడో ఆ మాటను మీరు అర్థం చేసుకోవడం మానేసి మీ కోపం తీసుకెళ్లి శాస్త్రం మీద పెడితేలాగా. నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభు, నా కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. అంటే కర్తృత్వం కానీ కర్తృత్వం ఈశ్వరుడు కల్పించలేదు అయ్యా. అంటే మనకి ఇవన్నీ అహంకారం ఎందుకు పెరుగుతూ ఉంటుందంటే, మనకి అజ్ఞానం ఎందుకు పెరుగుతుందంటే, వినయం లేదు, సహనం లేదు. రెండు లేవు మనకి, వినయం లేదు, సహనం లేదు. నీరు ఏ విధంగా అయితే పల్లంలో నిలబడుతుందో ఆ సహనం ఉన్న చోటే జ్ఞానం వరిస్తుంది. వినయం ఉన్న చోటే, వినయమే సంపద. వినయం ఉన్నవాడికి దేహాభిమానం తగ్గుతుంది, వినయం లేని వాడికి దేహాభిమానం పెరుగుతుంది. వినయం కూడా సంపదే. విశ్వామిత్రుడు మేము అడవిలో మేము తపస్సులు చేసుకుంటుంటే మమ్మల్ని రాక్షసులు బాధ పెడుతున్నారు. దశరథ, నువ్వు రఘువంశంలో జన్మించావు, మాకు సహాయం చెయ్యాలి, అక్కడిని నువ్వు సహాయం చెయ్యాలి. ఆ రాక్షస సంహారం కోసం నీ సహాయం అవసరం, నువ్వు రఘువంశ మహారాజు అని విశ్వామిత్రుడు వచ్చి దశరథుని సహాయం అర్థిస్తాడు. అంటే అతనికి రాక్షస సంహారం కోసం రాజు సహకారం ఉండాలి. అంటే మేము చేసుకునే తపస్సులు వాళ్ళు చెడగొడుతున్నారు. విశ్వామిత్రుడు అడిగితే అప్పుడు రఘు మహారాజు దశరథ మహారాజు అంటాడు. అంటే వాళ్ళ పేరు రఘువంశం. దశరథుడు తాతగారు, ముత్తగారు రఘు మహారాజు. కాళిదాసు కూడా రఘువంశం మీద కావ్యం రాశాడు. ఇతిహాసం భారతం, ఇతిహాసం రామాయణం, ఇతిహాసం ఇతిహాసం అంటే ఇలా జరిగింది పూర్వం. ఇతిహాసం రామాయణం ఇతిహాసం, భారతం ఇతిహాసం అంటే ఇతిహాసం అంటే ఇలా జరిగింది పూర్వం అని చెప్పటం. పురాణం, పురాణం అంటే పూర్వం జరిగిన వృత్తాంతం చెప్పేది పురాణం. ఆ పురాణం అందులోంచి నేర్చుకునే పాఠాలు మనకు ఉన్నాయి కాబట్టి అది చెప్తారు. కొంతమంది చాలా తెలివి గల వాళ్ళు ఉంటారు. ఎవరైనా కష్టపడుతున్నారనుకోండి, ఎవరైనా దుఃఖపడుతున్నారనుకోండి, ఎంచేత వాళ్ళు కష్టపడుతున్నారు, ఏ పనులు చేయటం వాళ్ళ దుఃఖం, ఏ పనులు చేయటం వల్ల వాళ్ళ దుఃఖం వస్తుంది, ఏ పనులు చేయటం వల్ల వాళ్ళ కష్టం వస్తుంది, ఎటువంటి పనులు వల్ల వాళ్ళు పాడైపోయారని తెలుసుకుని కొంతమంది తెలివి వాళ్ళు జాగ్రత్త పడతారు. కొంతమంది పాడైపోయారు అనుకోండి, వాళ్ళు ఎందుకు పాడైపోయారు అని గ్రహించి మళ్ళీ ఆ గొడవలోకి వెళ్లకుండా వీళ్ళు జాగ్రత్త పడతారు. పురాణం అంతకు పూర్వం జరిగిన వృత్తాంతం. అందులో కొంతమంది ఆ పురాణంలో కొంతమంది బాగుపడిన వాళ్ళు ఉంటారు, కొంతమంది పాడైపోయిన వాళ్ళు ఉంటారు. అన్నీ మనం నేర్చుకోవడానికి పూర్వం జరిగిన వృత్తాంతం నేర్చుకోవడానికి పూర్వం జరిగింది, పూర్వం జరిగిందని చెప్పిందే పురాణం. ఇతిహాసం అంటే ఇలా జరిగింది సుమాను చెప్పటం ఇతిహాసం. అప్పుడు దశరథ మహారాజు అంటాడు, మీరు నా సహాయం కోరి అర్థించి వచ్చారు, మీరు మా ఇంటికి రావటం, నా సహాయం మీరు అడగటం ఇంతకంటే నాకు భాగ్యం ఉంది అన్నాడు. మీరేమనుకుంటారంటే మీ ఇంటికి ఎవరైనా సహాయం కోసం వస్తే గబుక్కుని మీరు పల్లకి మీ ఎత్తి దిగిపోతారు, అటు తక్కువ కూడా అనుకుంటారు. మీ ఇంటికి ఎవడమే కనీసం పోయి ముక్కు పొడి అడగడానికి ఎవడమే వచ్చాడనుకోండి, ఈ ముక్కు పొడిని పీల్చే అలవాటు వాళ్ళకి సిగ్గుపోతుంది. ఇంకా ఈ ముక్కు పొడిని పీల్చే అలవాటు ఉన్న వాళ్ళకి ఇంకా సిగ్గు ఉండదండి. వాళ్ళ దగ్గర ముక్కు పొడి లేదనుకోండి, పక్కవాడి దగ్గర ముక్కు పొడి ఉంటే అడిగేస్తారు, ఇంకా సిగ్గు వదులుకుంటారు. ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ఏదో సహాయం కోసం, మీరు గొప్పవాళ్ళు అనుకుంటారు, ఆయన తక్కువ వాళ్ళు అనుకో, ఇదంతా మనం చూస్తున్నాం కదా. దశరథ మహారాజు అలాగనలేదు, మీరు మా ఇంటికి వచ్చి నా సహాయం మీరు అడుగుతున్నారంటే మీలాంటి వారు, అది నా అదృష్టం. నేను ఎప్పుడు పూర్వపుణ్యం, నేను ఎప్పుడు పూర్వం ఏదో పుణ్యం చేసుకున్నాను, ఆ పుణ్యం చేసుకున్నాను కాబట్టి మీలాంటి మహాత్ములు నా గడప దగ్గరికి వచ్చి నా సహాయాన్ని అడుగుతున్నారు. మీరు నా సహాయాన్ని అడుగుతున్నారంటే నా పూర్వపుణ్యం అన్నాడు దశరథ మహారాజు. అలా మనలో అనేవాడు ఎవడైనా ఒక్కడున్నాడా? అప్పుడంటాడు, నువ్వు ఇక్ష్వాకు వంశంలో జన్మించావయ్యా, నీ మాటలను బట్టి తెలుస్తుంది నీ వంశ యొక్క ధర్మం అంటాడు విశ్వామిత్రుడు. కొన్ని కొన్ని కుటుంబాల్లో కొన్ని ఔన్నత్యాలు ఉంటాయి, ఆ రక్తంలోనే ప్రవహిస్తూ ఉంటుంది అది. అంటే కృష్ణుడు గీతలో ఏమని చెప్పాడంటే, మీరు సాధన బాగా చేసుకుంటుంటే ముముక్షత్వం విడిచిపెట్టకుండా ఉంటే, నారాయణుడి పాదాలను విడిచిపెట్టుకుని ఉంటే, మళ్ళీ మీకు ఎటువంటి కుటుంబంలో మీకు శరీరాన్ని ఇస్తే మీకు జ్ఞానం కలుగుతుందో, ఎటువంటి కుటుంబాల్లో ఎటు మీకు శరీరాన్ని ఇస్తే మీకు అనుకూల పరిస్థితులు వస్తాయో, ఎటువంటి కుటుంబంలో మీకు శరీరాన్ని ఇస్తే మీ అజ్ఞానం నశిస్తుందో, అటువంటి కుటుంబాన్ని నేను మీకు ఏర్పాటు చేసి నేను సెలెక్ట్ చేసి ఆ కుటుంబాన్ని మీకు ప్రసాదిస్తాను అర్జున అన్నాడు. అంటే చేసింది ఊరికే పోదని. దశరథ మహారాజా, నీ రఘువంశ యొక్క వంశం యొక్క ఔన్నత్యం తెలుస్తానని ఈ మాటను బట్టి అన్నాడు. తర్వాత మనం ఎక్కువ మమకారం కూడా పెట్టుకోకూడదు. తగు మాత్రంగా మన డ్యూటీ మనం చెయ్యాలి, కానీ ఎక్కువ మమకారం పెట్టుకుంటే మనసులో దోషం పెరగచ్చు, మనసులో మాయి పెరగచ్చు. మీ ఇంట్లో వాళ్ళకు కూడా మీ డ్యూటీ మీరు చేయొచ్చు, మీ ధర్మం మీరు నిర్వర్తించవచ్చు, కానీ అతిగా మమకారం పెట్టుకోకూడదు. అతిగా మమకారం పెట్టుకుంటే వాళ్ళు పాడవుతారు, వాళ్ళు పాడవుతారు, మీ బుద్ధిలో దోషం పెరుగుతుంది. అతిగా మమకారం పెట్టుకుంటే వాళ్ళు పాడవుతారు, మీ బుద్ధిలో దోషం పెరుగుతుంది. ఎక్కడైతే మమకారం ఉందో అక్కడ మాయ ఉందని వేరే చెప్పక్కర్లేదు. మీ ఇంట్లో వాళ్ళకు కూడా మీరు డ్యూటీ చేయండి, అలాగని డ్యూటీ చేయాలి, మమకారం పెంచేసుకోక్కర్లేదు. మాయ ఎంత మమకారంలో ఉంది. మమకారం లేకుండా పని చేసామనుకోండి మనం శాంతిగా ఉంటాం, సుఖంగా ఉంటాం, ఈశ్వరుడి దగ్గరికి పాత్రలు అవుతాం, ఆ డ్యూటీ అయిపోతుంది, మనం మోక్షానికి పాత్రలు అవుతాం, ఇక్కడ పని అయిపోతుంది, అక్కడ శాంతి కలుగుతుంది. ఇదంతా లోకం అంటేనే మన దేహము, మన చేత చూడబడుతున్నదండి ప్రపంచం. ఇదే లోకం, ఇదే మాయ, ఇదే ప్రకృతి. అయితే ఈ అహంకారం నీకు మాయ వల్ల వచ్చింది, ప్రకృతి వల్ల వచ్చింది, కానీ అజ్ఞానం వల్ల వచ్చింది, కానీ దేవుడు వచ్చి నీకేం ప్రవేశపెట్టలేదు లోపల. అహంకారాన్ని దేవుడికి నువ్వు కల్పించుకుంటున్నావు అంతేకాని దేవుడి కల్పించింది కాదు. అహంకారం నిజం కాదు కాబట్టి సాధన చేస్తే పోతుంది. అదే నిజమైతే సాధన చేసినా పోదు. అయితే కర్తృత్వం నువ్వు కల్పించుకున్నదే, ఆ కల్పించుకోవటం మాయ, అది అజ్ఞానం, అది అవిద్య. ఇక్కడ కృష్ణుడు విద్య విద్య అని వాడుతూ ఉంటాడు అప్పుడప్పుడు గీతలో, విద్యా వినయ సంపన్నే. అక్కడ విద్య అంటే మన బళ్ళు హై స్కూల్ చదువు కాదు, ఆత్మజ్ఞానం, ఆత్మవిద్య, సాక్షాత్కారం, బ్రహ్మ సాక్షాత్కారం, బ్రహ్మము తాలూకు ఎరుక, ఈశ్వరుడు తాలూకు ఎరుక, లోపల ఉన్నటువంటి సత్వ సత్య వస్తువు యొక్క ఎరుక, అది విద్య అంటే. విద్య అంటే మనం హై స్కూల్కి వెళ్ళి చదివే విద్య కాదు. అది చదువు అవ్వాలి, నువ్వు చదువు అవ్వాలి, నువ్వు చావులే, నేను చదువు చదువు అవ్వాలి. విద్యా విద్య అంటే మనం కాలేజీకి వెళ్ళి నేర్చుకునే చదువులు కాదు, ఆత్మవిద్య, బ్రహ్మ విద్య ఏదైతే ఉందో దాని తాలూకు ఎరుక, అది విద్య, అదే బ్రహ్మం, అదే జ్ఞానం, అదే సత్యం, అదే అనంతం. వాడే అచ్యుతుడు, వాడే నారాయణుడు, వాడే కేశవుడు. అచ్యుతుడంటే చ్యుతి ఎలా ఉంటుందో తెలియని వాడు. అచ్యుతుడికి పుట్టుక లేదు, పెరుగుదల లేదు, ముసలితనం లేదు, అన్ని కాలాల్లోనూ ఉంటాడు, అన్ని అవస్థల్లో ఉంటాడు. వాడి జారటం అంటూ ఉండదు, వాడి అచ్యుతుడు. చ్యుతి లేని వాడు అచ్యుతుడు, వాడి నారాయణుడు. అంటే మీరు సబ్జెక్ట్ ప్రాపర్గా అర్థం చేసుకుంటే 90 మార్కులు వచ్చేస్తాయి. ఇంటికెళ్ళి మీరు సాధన చేసేది 10 మార్కులు, హోంవర్క్ చేసేది 10 మార్కులే. మేము లెక్కలు బాగా చెప్పాలని ఇంటికెళ్ళి మీరు హోంవర్క్ చేసిన లెక్క ఆన్సర్కి రాదు. హోంవర్క్ అవసరమే, 10% హోంవర్క్, అది 90% సబ్జెక్ట్ మీకు అవగాహనలోనే అందుకుంటారు. మీరు ఈశ్వర కటాక్షాన్ని మీరు ఇంటికెళ్ళి పాటు పడేది 100కి 10 మార్కులు పనే, 90 మార్కులు ఇందులో జ్ఞానయజ్ఞంలో వచ్చేస్తాయి మీకు. ఇప్పుడు మీకు సబ్జెక్ట్ అర్థం అవ్వకుండా ఇంటికెళ్ళి ప్రయత్నం చేసిన పెద్ద ప్రయోజనం లేదు. అర్థం చేసుకోవడం కూడా యోగమే, అవగాహన చేసుకోవడం కూడా యోగమే. రాగద్వేషాలు తగ్గించుకున్న వాడికి, ఉద్రేకాలు తగ్గించుకున్న వాడికి, ఉపద్రవాలు తగ్గించుకున్న వాడికి, కొంతమందికి ఏ చిన్న సంఘటన జరిగినా ఉపద్రవం వచ్చినట్టు ఉంటుంది వాడికి. అందరూ ఏం లేదని తెలియదు వాడికి, అదేదో ఉపద్రవం అనుకుంటాడు. నువ్వు ఏది నీకు అనుకూలమైన సంఘటనలు జరిగినా, నీకు ప్రతికూలమైన సంఘటనలు జరిగినా, నీ మనసులో ఉన్న చల్లదనాన్ని, నీ మనసులో ఉన్న శాంతిని నువ్వు కాపాడుకుంటుంటే ఈశ్వరుడి దయకి పాత్రుడవుతావు, ఈశ్వరుడి కటాక్షానికి పాత్రుడవుతావు. పూర్వపుణ్యం లేకపోతే ఈశ్వరుడి పట్ల మటుకి భక్తి కలుగుతుందా? అలా గ్రంథం వినాలని, చదవాలని కానీ వినాలని కానీ సంస్కారం కూడా మీకు రాదు. పూర్వజన్మలో ఎంతో కొంత సత్కర్మ చేసి ఉండకపోతే ఇవన్నీ ప్రకృతికి. మీరు ఏదన్నా మంచి చేశారనుకోండి, మంచి చేస్తే అది సంతోష రూపంలో వస్తుంది. ఏదైనా చెడ్డ చేశారనుకోండి, అది దుఃఖ రూపంలో వచ్చేస్తుంది. ఇదంతా ఈ పనులన్నీ ప్రకృతి చేసుకెళ్ళిపోతుంది. నారాయణుడు లోపల ఉన్నాడు, వాడికి చూస్తూ ఉంటారు, సాక్షిగా ఉంటారు. నువ్వు చేసే పనికి సాక్షిగానే ఉంటాడు. నీ నువ్వు మంచి చేస్తే దాని తాలూకు సుఖం, చెడు చేస్తే దాని తాలూకు దుఃఖం, ఇదంతా ఈ ప్రకృతి చేసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఈ మాయ ప్రకృతి అంటే మాయ, ఈ మాయ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ మాయను దాటిన వాడికి అంటే మాయ అంటే ఎలా ఉంది? ఇప్పుడు నేను అంటున్నాను కదా, అది ఓవర్కమ్ చేసిన వాడికి, అది దాటిన వాడికి ఇష్టాలు లేవు, అయిష్టాలు లేవు వాడికి. మీ ఇంటికాడ వాళ్ళు కానీ, మీ బంధువులు కానీ, మీ విరోధులు కానీ, మీ స్నేహితులు కానీ, మీరంటే ఇష్టం లేని వాళ్ళు కానీ, లేకపోతే బాహ్యమైనటువంటి గాలివానలు, భూకంపాలు కానీ, ఇటువంటి వాటి అన్నింటిలో బాహ్యంగా వచ్చేదానికంటే నువ్వు కల్పించే నువ్వు నీ నీ అశాంతికి కారణం, నీ దుఃఖానికి కారణం, నీ క్షోభకు కారణం నీ మనస్సే కల్పిస్తున్న సంగతి నీకు తెలియటం లేదు. నీ కర్తృత్వం కల్పిస్తుందన్న సంగతి నీకు తెలియటం లేదు. ఇదంతా నీ లోపల జీవుడే కల్పిస్తున్నాడన్న సంగతి నీకు తెలియటం లేదు. అది బోధపడితే ఇప్పుడే ఇక్కడే నువ్వు వైకుంఠాన్ని అందుకుంటావు. మీరు భగవంతుడు అంటున్నాడు, నువ్వు బాధపడు. ఎవరి వాళ్ళు రకరకాలుగా ఉంటారు మనుషులు. కొంతమంది రజోగుణంతో ఉంటారు, కొంతమంది తమోగుణంతో ఉంటారు, కొంతమంది సత్వగుణంతో ఉంటారు, కొంతమంది మంచి పనులు చేస్తారు, కొంతమంది పనికిరాని పనులు చేస్తూ ఉంటారు. ఏదో వాళ్ళ సంస్కారాన్ని బట్టి, వాళ్ళ వాసన బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు కూడా వాళ్ళ గోళ నీకెందుకు? వాళ్ళ హృదయంలో అంతర్యామగా నారాయణ నేను కనిపించడం లేదా నీకు అర్జున? ఎందుకు వాళ్ళ గోళ నీకు? ఇది లోకం. లోకం అంటే కుక్క తోక లాంటిది. ఇప్పుడు సైన్స్ పెరిగిపోయింది, సైన్స్ పెరిగిపోయింది అంటున్నారు. పూర్వం మనం ఏదో 2 ఏళ్ళ బళ్ళమే తిరిగేవాళ్ళం. ఇప్పుడు ఏదో చిన్న కార్లు వచ్చినాయి, పెద్ద కార్లు వచ్చినాయి, విమానాలు వచ్చినాయి. ఇప్పుడు విమానాల్లో కూడా పోటీలు వచ్చేసినాయి. వాళ్ళు ఏమంటున్నారంటే ట్రైన్లో ఏసీలో వెళ్ళి బదులు ఎంత ఛార్జ్ పుచ్చుకుంటున్నారో అంతకంటే తక్కువ రేటు మీద మిమ్మల్ని విశాఖపట్నం నుంచి మెడ్రాస్ నుంచి, మెడ్రాస్ నుంచి విశాఖపట్నం, మెడ్రాస్ నుంచి ఢిల్లీ తీసుకుపోతాం అంటున్నారు వాళ్ళు. నువ్వు మెడ్రాస్ నుంచి మెయిల్ విశాఖపట్నం వెళ్ళాలంటే 15 గంటలు ఎంతో పడుతుంది. నువ్వు ఏసీలో కూర్చుంటారు అనుకోండి, అదే డబ్బు మాకు ఇవ్వండి, గంటలు మిమ్మల్ని మెడ్రాస్ నుంచి విశాఖపట్నంలో తీసుకెళ్ళి దింపేస్తాం అంటున్నారు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడు? కాలక్షేపం చెప్పటం లేదు, సైన్స్ అభివృద్ధి అయింది. అయితే ఇదివరకు ఇక్కడి నుంచి భీమవరం వెళ్ళాలంటే 2 గంటల పడితే వెళ్ళవలసి వచ్చేది, 5 గంటలు పట్టింది అనుకోండి. ఇప్పుడు ఏదో చిన్న కారణం వెళ్ళిపోతున్నావు, 6 గంటలు వెళ్ళిపోతున్నావు. బాగా ఉంది. నీవు ఎంతవరకు నీ ఈ సైన్స్ కానీ ఈ టెక్నాలజీ వల్ల దీనివల్ల ఏమైనా శాంతిగా ఉన్నావా, సుఖంగా ఉన్నావా? భీమవరం వెళ్ళాలంటే పూర్వం 4 గంటలు పడితే ఇప్పుడు 6 గంటలు వెళ్ళిపోతున్నావు. అయితే ఇంత మాత్రం చేసి నీకు జ్ఞానం వచ్చిందా, నువ్వు సుఖంగా ఉన్నావా, శాంతిగా ఉన్నావా? ఈ భ్రాంతి అనేది, భ్రమ అనేది లోపల ఉంది, అది పోవాలి. ఆచార్య వారు చోట అన్నారు, నీకు తాడి పాం కింద కనిపిస్తుంది అనుకో, తాడు పాం కింద కనిపిస్తావనుకో, ఓ లైట్ పట్టుకెళ్ళి చూపించావనుకో, ఏదో లైట్ ఓ లైట్ తీసుకెళ్ళి చూసావనుకో దగ్గరికి వెళ్ళి, ఆ లైట్ ఎప్పుడైతే పట్టుకెళ్ళి వెలుతురు ఎప్పుడైతే పడింది, ఓహో మన కంగారు పడ్డాం, ఇది పాం కాదు ఇది తాడని నీకు అర్థమవుతుంది. అది తేలికే లైట్ పట్టుకెళ్ళి చూస్తే అర్థమవుతుంది. అలాగే నువ్వు భ్రమమే, కానీ నువ్వు బ్రహ్మముని శరీరాన్ని అనుకుంటున్నావు, మనసు అనుకుంటున్నావు, చనిపోతున్నాను అంటున్నావు, పుడతాను అనుకుంటున్నావు, ఏదో విరోధులు అంటున్నావు, స్నేహాలు అంటున్నావు, రకర ఆ బ్రహ్మమే తాడుని చూసి నువ్వు పాము ఎలా అనుకున్నావో, అలా నువ్వు బ్రహ్మమనే దేహం అనుకుంటున్నావు, మనస్సు అనుకుంటున్నావు, ఇంద్రియాలు అనుకుంటున్నావు, రకరకాలు అనుకుంటున్నావు. ఆ తాడు పాము కథను తెలియటం కొంత తాడు పాము కథను తెలియటం కొంత తేలికే, ఇది మట్టికి నువ్వు అనుకున్నది తేలిక కాదు. ఈ బ్రహ్మ పోవటం అంటాడు ఆచార్య. ఇంకే ఆ బ్రాంచి పోవటానికి లైట్ చాలు, ఓ కృష్ణాల దీపం పట్టుకెళ్ళి చూసినా సరిపోతుంది. కానీ ఈ భ్రాంతి అంటే నీ లోపల కలిగే భ్రాంతి, నీ మీద నీకు కలిగే భ్రాంతి, అది ఈశ్వర కటాక్షం లేకుండా, గురువు అనుగ్రహం లేకుండా, సజ్జన సాంగత్యం లేకుండా, సద్గ్రంథాల యొక్క సహాయం, శాస్త్రం యొక్క సహాయం లేకుండా పోదు అర్జున. బయట భ్రాంతి పోవటం తేలికే, లోపల భ్రాంతి పోవటం చాలా కష్టం. అదికే మన శాంతి కోసం బయట సంఘటన మీద ఆధారపడతాను నిలబడదు. అది నేను చెప్పింది మీకు ఏడు మీకు 4 రూపాయలు కలిసి వచ్చినాయి అనుకోండి, సంతోషంగానే ఉంటారు. మళ్ళీ ఇంకో సంవత్సరం లేక 1-4 రూపాయలు పోయినాయి అనుకోండి, మళ్ళీ దుఃఖం వచ్చేస్తుంది. అలా ఎంతకాలం మీరు ఆధారపడతారు, మీరు స్వతంత్రంగా ఉండండి. మీ శాంతి మీ బయట సంఘటన మీకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మీ శాంతి మీరు నిలబడాలి. అది నిజమైన శాంతి, వాస్తవమైన శాంతి. అక్కడికి ఎదిగిన రండి మీరు. ఎంతకాలం ఇతర మంది ఇతరుల మీద, సంఘటనల మీద, పరిస్థితుల మీద, ఇంట్లో ఉన్న మనుషుల మీద, ఈదిలో ఉన్న మనుషుల మీద, సమాజం మీద, ఈ అధికారుల మీద ఎంతకాలం ఆధారపడతారు మీ శాంతి కోసం? ఒకసారి మనం పొలం 4 బస్తాలు ఎక్కువ పడుతుంది, ఒకసారి 4 బస్తాలు తక్కువ పడుతుంది, వాటి మీద ఎంతకాలం ఆధారపడతారు? ప్రకృతికి ఎప్పుడు ఒక రకంగా ఉండదు. నీ హృదయంలో ఉన్న శాంతి మీద, స్వతంత్రంగా ఉన్న శాంతి మీద, నీ హృదయంలో ఉన్న బంగారం మీద. నీ బంగారం మీ హృదయంలోనే ఉంది, మోక్షం మీ హృదయంలోనే ఉంది, నారాయణుడు అంతర్యామిగా ఉన్నాడు మీ హృదయంలోనే ఉన్నాడు, శాంతి మీ హృదయంలోనే ఉంది. అది సత్యం, సుఖం, ఆనందం ఉండటం, శాంతి. ఇతర బాహ్య పరిస్థితుల మీద మీ సంతోషం, బాహ్య పరిస్థితుల మీద మీరు సంతోషం కోసం ఆధారపడి ఉన్నంతకాలం మీకు శరీర శవాలను మోస్తూనే ఉండాలి, పునర్జన్మలు వచ్చేస్తాయి. అర్జున నీకు శరీరం వచ్చింది, ఇప్పుడు శరీరం వచ్చింది, కొంతకాలానికి ముసలు తగ్గుతుంది, చనిపోతుంది. ఈ శరీరం శ్మశానానికి వెళ్ళక ముందే పునరావృత్తి లేని స్థితికి ఎదిగి రావడానికి ప్రయత్నం చేయలేవా? అంటే మళ్ళీ జన్మ రాకుండా చేసుకునే ప్రయత్నం చేయకపోతే ఈ జన్మ యొక్క ప్రయోజనం ఏమిటి? తిరిగి జన్మ రాకుండా చేసుకునే ప్రయత్నం చేయలేకపోతే ఈ జన్మ వల్ల ప్రయోజనం ఏమిటి? ఇవాళ చిన్న కాఫీ సంసారం అంటే చేసిన పని చేయటమే సంసారం. ఇవాళ చిన్న అన్నమే రేపు తింటాము, ఇవాళ కట్టుకుని బట్టే రేపు, ఇవాళ చేసిన పూజే రేపు, వాడు చచ్చిపోయే వరకు చేసిన పనే చేస్తూ ఉంటాడు, అదే సంసారం. సంసారం నీకు బయట లేదు, నీ అజ్ఞాన రూపంలో ఉంది. అది నశించే వరకు ఈ శరీరాలు వస్తూ ఉంటాయి, సంసారాలు వస్తూ ఉంటాయి. సంసారం అంటే ఏమైనా కొత్తగా ఉందని మీరేమని చెప్పండి. ఒకరోజు చేసుకునే సరే రోజు జరుగుతుంది, అదే సంసారం. మన అజ్ఞానం ఉన్నంతకాలం దేహం వస్తూ ఉంటుంది, దేహం వచ్చాక సంసారం వస్తుంది. పునరావృత్తి అంటే మన దేహం వచ్చేయటం, పునరావృత్తి లేని స్థితికి ఎదిగిరా. దేహం నీకు వచ్చిందంటే ఈ దేహాన్ని సద్వినియోగం చేసుకుని మళ్ళీ కొత్త దేహాలు రా, పునర్జన్ముడు రాకుండా చూసుకో, అది జన్మ ప్రయోజనము. సత్య జ్ఞానము లేని ఈ జన్మ ఫలమేమీ ఒప్పుగా రావేలా అని నా చల. సత్య జ్ఞానము లేని ఈ జన్మ ఫలమేమీ ఒప్పుగా రావేలా అని నా చల. నీకు పూర్వపుణ్యం లేకపోతే నీకు దారి చూపించే గురువు కూడా దొరకడు అర్జున, నీకు గైడ్ చేసేవాడు కూడా దొరకడు, నీకు అంతర్దృష్టి కలగ నీకు అంతర్దృష్టి కలగజేసేవాడు కూడా దొరకడు. అని చెప్పి నీ మనసును బాహ్య ముఖానికి తీసుకొచ్చేస్తాడు. విషయాలు విషయాలను చింతిస్తా అంటే విషయ బుద్ధి కాదు. మీరు విషయాల గురించి మనసులో తలపెట్టుకుని మనసుతో ఆలోచిస్తూ విషయానందం భవిష్యత్తులో అంత దుఃఖం కింద మారిపోతుంది. వడ్డీకి వడ్డీ అనుభవించవలసిందే. విషయానందం కూడా విషయానందం అంతా కూడా భవిష్యత్తులో దుఃఖం కింద మారిపోతుంది. విషయ చింతన భవిష్యత్తులో దుఃఖం కింద మారిపోతుంది. ఆత్మచింతన సుఖాన్ని ఇస్తుంది, విషయ చింతన దుఃఖాన్ని ఇస్తుంది. నువ్వేదో ఆలోచించుకుంటున్నావు చూసుకో, నీ మతంతో గతి కూడా అంతే. రమణ మహర్షి గారు ఒక సందర్భంలో ఒక మాట చెప్పారు, జ్ఞాని విషయాల్లో కూడా బ్రహ్మమును చూస్తాడు, విషయాన్ని విషయంగా చూడడం. జ్ఞాని విషయాన్ని విషయంగా కూడా చూడడం, విషయంలో కూడా బ్రహ్మమును చూస్తూ ఉంటాడు. అది కూడా వాడికి వేరుభావం లేదు, అంటే ఆకర్షణ లేదు. వేరుభావం ఉన్నప్పుడు కోపం వస్తుంది, వేరుభావం ఉన్నప్పుడు కోరిక వస్తుంది, అది వేరుభావం ఉన్నప్పుడు ఉద్రేకం వస్తుంది. అంత తానైన వాడికి అర్థమైనప్పుడు వాడికి కోరిక లేదు. అంత తానైన వాడికి కోరిక ఏంటి? అంత తానే. తర్వాత మనం అందరం ఏమనుకుంటా ఉంటే, మనకు కోరిక ఉంటే పని అవుతుంది, కోరిక లేకపోతే ఆ పని అవదేమో అనుకుంటాం. కోరిక లేకపోయినా పని అవుతుంది. ఆ దేహ ప్రారంభంలో ఉన్నప్పుడు మన కోరికతోటి సంబంధం లేకుండా, మన సంకల్పంతో సంబంధం లేకుండా, మన ఊహతోటి సంబంధం లేకుండా ఆ పని ఎప్పుడు అది అవ్వాలో, ఎక్కడ అవ్వాలో, ఎలాగ అవ్వాలో నీకు తెలియకుండా అది అయిపోతుంది. ఇట్ ఇస్ న్యాచురల్, ఇట్ ఇస్ నార్మల్. నువ్వు సహజంగా ఉండు, భగవాన్ అంతా నువ్వు సహజంగానే ఉండు, కృత్రిమంగా ఉండకు, సహజంగా ఉండు. నీ కోరికలు కూడా సహజంగానే నెరవేరుతాయి. కృష్ణుడు గీతలో చెప్తాడు, నేను కష్టపడి పనిచేసి రాత్రి అనక పగలనక కష్టపడి డే అనక నైట్ అనకుండా కష్టపడి పనిచేసి లోకంలో నేను సంపాదించవలసింది కానీ సాధించవలసింది ఏమీ లేదు అర్జున. అయినప్పటికీ పని చేస్తున్నాను. అలా మనం పనిచేస్తే మనం కూడా దేవుడు అంతర్వాళ్ళం అవుతాం. అంటే దేవుడు అంతర వాళ్ళు అంటే దేవుడి స్వరూపాన్ని పొందుతాం. నేను సంపాదించవలసింది సాధించవలసింది ఏమి లేదు. అయినప్పటికీ ఇది రాత్రి అనక ఇది పగలు అనకుండా తెలియకుండా పనిచేస్తున్నాను. ఇది డే అని తెలియటం లేదు, ఇది నైట్ అని తెలియటం లేదు, ఇది పగలు రాత్రి తెలియటం లేదు. అలా పనిచేస్తున్నాను. అలా పనిచేస్తుంటే ఏమైనా సంపాదించవలసింది కానీ సాధించవలసింది కానీ, అయితే ఏదైనా మంత్రి అవుదామన్నా ప్రధానమంత్రి అవుదామని అలాగని కానీ, లేదా బ్యాకింగ్ ఏదో పో చేసుకుందామని కానీ, ఇది నాది ఓనర్షిప్ కోసం కానీ ఏం పని చేయటం లేదు. అదేమి లేదు, పని చేస్తున్నాను, కష్టపడి పని చేస్తున్నాను. బాహ్యంగా ఏదో పొందుదామని ప్రయత్నం చేయటం లేదు. అలా కృష్ణుడు ఎలా పని చేశాడు, మనం కూడా అలా పని చేస్తే మనం అందరం కూడా జ్ఞానానికి వారసులు అవుతాం. నిజంగా మనకేమి లేదనుకోండి, కొంతమంది ఏమి లేదని చెప్పుకోవడం సిగ్గుపడతారు. సిగ్గేం పడక్కర్లేదు. ఉన్నది అసత్యం, లేనిది అసత్యం. 1,000 కోట్లు ఉన్నది అసత్యమే, నాకేమి లేదనుకుని ఇదే అది అంత సత్యం, ఇదంతది అని ఆ బ్రహ్మ మంది ఆరోపించబడుతున్నాయి. నేను కష్టపడి పొందేదేమి లేదు నాకు, అయినా పని చేస్తూనే ఉన్నాను అర్జున. విషయాల మీద నీ మనస్సును నిలపకు, ఆత్మయందు నిలుపు. నువ్వు ఆసక్తి, నీకు ఆసక్తి ఉంటే విషయాల మీద కదా, పరమాత్మ మీద ఆసక్తి పెట్టుకో. షిరిడి సాయిబాబా అని దత్తాత్రేయుడు అవతారం అంటారు. దత్తాత్రేయుడు అన్నాడు, గాలి కూడా నా గురువే అన్నాడు. గాలి కూడా నా గురువే. గాలి అలా ప్రవహిస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది, దానికి ఆసక్తి ఏం పెట్టుకోదు. ఆసక్తి ఏమి గాలి అలా ప్రవహిస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ గాలికి ఏమి ఆసక్తి ఉండదు. ఆ గాలిని చూసి నేర్చుకున్నాను, ఆసక్తి లేకుండా ఎలా జీవించాలో అంటాడు దత్తాత్రేయుడు. గాలి ఊరికే ప్రవహించుకుంటూ వెళ్ళిపోతుంది, దానికి ఏమి ఆసక్తి ఉండదు. ఆసక్తి లేకుండా ఎలా పనిచేయాలో గాలిని చూసి నేను నేర్చుకున్నాను అంటాడు దత్తాత్రేయుడు. అంటే గాలి కూడా నా గురువే, భూమి కూడా గురువే. భూమి కన్నంత ఓర్పు దేనికి ఉండరు. మనం భూమి మీద ఉమ్ములేస్తాం, అన్నీ విసర్జిస్తాం భూమి మీద. చాలా సహనంగా ఉంటుంది, ఓర్పుగా ఉంటుంది. ఓర్పుగా ఎలా ఉండాలో, సహనంగా ఎలా ఉండాలో, క్షమగా ఎలా ఉండాలో నాకు భూమి నేర్పుతుంది. అంటే భూమి కూడా నాకు గురువే. మనకి స్నేహాలు మంచివి కాకపోతే కైకలాగా అయిపోతాం. రాముడికి పట్టాభిషేకం చేశారనేటువంటి వార్త వినగానే కైకి చాలా సంతోషించింది. కానీ మందర దాని బుర్ర నీకు అర్థమవుతుందా, లోపల కైకి లోపల రజోగుణం ఉంది. ఆ రజోగుణాన్ని పైకి లాగింది అనమాట. ఏది కైక అయితే ఇప్పుడు ఎక్కడో కైకి అక్కర్లేదు. మనకు కూడా మన నిదానం మనం లేకపోతే సహవాస దోషం వల్ల కైకి ఎలా పొరపాటు చేసిందో మనం కూడా అంతే. మన నిదానంలో మనం లేనప్పుడు, అంటే మనకు అసూయ లేదనుకోండి, అసహనం లేదనుకోండి, అనుకోండి కొంచెం ఊరికే 10 నిమిషాలు అనుకుంటాం, ఇంటి అనుకోక్కర్లేదనుకోండి, లేదు కాబట్టి అనుకుంటాం. మనకు అసహ్యం లేదనుకోండి అనుకోండి, అసహనం లేదనుకోండి, ఉదాహరణకి అది తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అనుకోండి, లోపల కొంచెం ఉందనుకోండి, ఏమండి ఈ చెడ్డ స్నేహాలు ఏం చేస్తారు, దాన్ని పొయ్యిలో ఊదినట్టు ఊతారు, అసూ పెంచేస్తారు, అసహనం పెంచేస్తారు, మనల్ని పతనం చేస్తారు, వాళ్ళు కూడా పతనం. అంటే వాళ్ళు జ్ఞాని ఏం చేయలేరు. ఇప్పుడు జ్ఞానికి అసలు బీజ రూపంలో కూడా ఉండవు, అసూయ ఉండదు, అసహనం ఉండదు జ్ఞానికి. అంటే జ్ఞాని వచ్చి చెడ్డవాళ్ళు జ్ఞాని ఏమి చేయలేరు. ఎటు నత్తం మనం సాధకులు ముముక్షులు, అటు పనికిరాం ఇటు పనికిరాం. పూర్తిగా అజ్ఞానంలో ఉన్నామంటే అజ్ఞానం లేవు, పూర్తిగా జ్ఞానంలో ఉన్నామంటే జ్ఞానం లేవు. అజ్ఞానంలోంచి బయటపడాలనుకుంటున్నాం, జ్ఞానంలోని సంపాదించాలనుకుంటున్నాం, ఏదో అటు ఇటు కాకుండా ఉన్నామంటే మనం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అజ్ఞానం ఎలా ఉన్నా పర్లేదు, నేర్చుకునే బుద్ధి లేదు కదా ఆడికి, జ్ఞానికి ఏ ఇబ్బంది లేదు. ఆడి కొండలా ఉంటాడు, కొండను గాలి ఏం చేస్తుంది కదండి. హిమాలయ పర్వతాలని గాలి గట్టిగా వస్తుంది అనుకోండి, అరుణాచలం కొండను గాలి ఏం చేయగలదు, అరడి చెట్లు పడిపోతాయి కానీ కొండలు ఎక్కడ పడిపోతాయి గాలికి. ఈ పుస్తకం అజ్ఞానికి అక్కర్లేదు, జ్ఞానికి అక్కర్లేదు, ఎటు నత్తగా ఉన్నాం మనం. దాటి వాళ్ళకి సాధకులు మనం, ముముక్షులు, జిజ్ఞాసులు. ఆచార్యులు వారు అంటారు, నీకు బ్రహ్మజ్ఞానం సంపాదించాలనే బుద్ధి ఎప్పుడు కలుగుతుంది, ఇప్పుడు కలుగుతుందే, ఇప్పుడు కలగదు, దాని తర్వాత కదా. దాని అంటే బ్రహ్మజ్ఞానం ఆచార్యుల వారు అంటాడు, నీకు బ్రహ్మజ్ఞానం కావాలనే బుద్ధి ఇప్పుడు కలగదు, ఎప్పుడు కలుగుతుంది, దాని తర్వాత కదా అంటే. దాని తర్వాత అంటే జిజ్ఞాస వచ్చాక కదా. నీకు అర్థమవుతుంది, ఆ జ్ఞానం సంపాదించాలని నీకు బుద్ధి వచ్చిన తర్వాత జ్ఞానం సంపాదించాలనిపిస్తుంది కదా. బుద్ధి రాకపోతే నీకు రాదు, నీకు అది ఎప్పుడు కలుగుతుంది. నీకు బ్రహ్మజ్ఞానం సంపాదించుకోవాలనే బుద్ధి ఎప్పుడు కలుగుతుంది, ఎప్పుడు కలుగుతుంది, ఇప్పుడు కాదు, ఎప్పుడు కలుగుతుంది, అది వచ్చాక కాదు. ఏది వచ్చి ఆ జిజ్ఞాస వచ్చాక నీకు కలుగుతుంది కానీ ఇప్పుడు ఎక్కడ కలుగుతుంది, ఇప్పుడు కలగదు, అది వచ్చాక కాదు. అదంటే ఆ జిజ్ఞాస వచ్చాక కలుగుతుంది కదా, ఇప్పుడు ఎక్కడ కలుగుతుంది అంటాడు ఆచార్యుడు. నీకు బాగుపడాలనే తలంపు వచ్చాక బాగుపడటానికి ప్రయత్నం చేస్తారు కానీ అది బాగుపడాలనే తలంపు లేనప్పుడు ఇంక ప్రయత్నమే ఉంది అసలు. ఆ బాగుపడాలనే తలంపు రావటానికి పూర్వపుణ్యం ఉండాలి, గురువు అనుగ్రహం ఉండాలి, ఈశ్వరుని కటాక్షం ఉండాలి, మీ సత్కర్మ నిష్కామకర్మ చేసి ఉండాలి, ఆ సత్కర్మ కూడా నిష్కామంగా చేసి ఉంటాడు జన్మంలో. ఇన్ని కలిసి వస్తే కదా నీకు ఆ బ్రహ్మజ్ఞానం సంపాదించాలి, ఆ జిజ్ఞాస, ఆ ముముక్షత్వం, ఆ జిజ్ఞాస కలిగేది, ఆ తపన, ఆ ఆర్తి, ఆ ఆసక్తి కలిగేది అప్పుడే కదా, ఇప్పుడు కాదు, అప్పుడు కదా, అది వచ్చాక కదా. ఏది వచ్చాక, జిజ్ఞాస వచ్చాక కదా, అప్పుడు కదా నీకు బ్రహ్మప్రాప్తి. అలా బ్రహ్మమును పొందాలనే తపన అప్పుడు కదా, ఇప్పుడే, ఇప్పుడు కాదే. అంటే ఈ ముద్దురికి కాదే, ఈ ముద్దురికి శుద్ధిని చెప్పిన ప్రయోజనం లేదు. ఇక కాంక్ష ఉండాలి కదా, తెలుసుకోవాలనే కాంక్ష టున్నో, ఆ తెలుసుకో బాగుపడాలనే కాంక్ష మీకు ఉంటే కదా గురువు చెప్తే ప్రయోజనం. అంటే ఆసక్తి మీరు పని చే, మీరు ఇంకోటి మీరు టైర్ అవ్వకుండా ఉండాలంటే ఆసక్తి ఏం పెట్టుకోండి, పని చేసుకోండి, మీ పని మీరు శ్రద్ధగా చేసుకోండి, ఆసక్తి లేకుండా చేసుకోండి. ఆసక్తి లేకుండా మీరు చేసుకోండి, అనాసక్తిగా చేసుకుంటారనుకోండి, అనాసక్తిగా చేసుకుంటారనుకోండి, పని అయిపోతుంది, రక్తపోటు రాదు, షుగర్ రాదు, రక్తపోటు రాదు, షుగర్ రాదు. ఎంత పని చేస్తున్నా, ఎంత పని చేస్తున్నా ఇంకా పని ఉంటే చేతులు ఇచ్చి మనకు ఈ ఉన్న పని చేతికి సరిపోవట్లేదు అనిపిస్తుంది. ఆ మాట ఒకటి నాకు ఉల్లి జలధరించింది. ఏ మాట, నువ్వు నా సింహద్వారం దగ్గరికి వచ్చి నువ్వు సహాయం అర్థిస్తున్నావు విశ్వామిత్రుడ, అది నా పూర్వపుణ్యం వల్ల నువ్వు వచ్చావు ఇక్కడికి, పూర్వపుణ్యం వల్ల, నా పూర్వపుణ్యం వల్ల నువ్వు వచ్చి ఇక్కడ సహాయం నన్ను అడుగుతున్నావు, ఇది నా పూర్వపుణ్యం అని అన్నప్పుడు విశ్వామిత్రుడు అంటాడు, రఘువంశుడు పుట్టావు కాబట్టి నీకు ఆ మాట వచ్చిందంటే ఒళ్ళు జలకరించింది నాకు. మనలో ఒక్కడికి ఆ బుద్ధి లేదు, నా పూర్వపుణ్యం వల్ల నువ్వు వచ్చావు విశ్వామిత్ర అంటాడు. తర్వాత రాముణ్ణి పంపమని అడుగుతాడు, రాముణ్ణి పంపను, నా సైన్యాన్ని పంపుతాను అంటాడు, నేను కూడా వస్తాను, రాముడి పిల్ల కాయి పిల్లవాడు అంటాడు. అద్భుతమైన డైలాగ్స్. ఇప్పుడు విశ్వామిత్రుడు పంపుతానని మాట ఇచ్చావు మళ్ళీ తప్పుతున్నావు అంటాడు విశ్వామిత్రుడు. అప్పుడు వశిష్ఠుడు కలగ చేసుకుంటాడు, వశిష్ఠుడు కలగ చేసుకుని అంటాడు, అది రాముడు పంపకూడదని దశరథ ఉద్దేశం కాదు, ఆ రాముడి మీద ఉండే మమకారం కొలిది, ఆ రాముడి మీద ఉండే మమకారం కొలిది, వాడికి నేత్రాలు సరిగ్గా కనపడటం లేదు, మాటలు తడబడుతున్నాయి, రీతన కనిపించటం లేదు, కానీ అది నిజం కాదు. రాముడి మీద దశరథుడికి ఉండే మమకారం కొలిది, మాట తడబడుతుంది, ఆ మాట స్పష్టత నీకు ఇచ్చిన వాగ్దానాలు మరిపోస్తుంది. అందుకని దశరథుడు చెడ్డవాడని కాదు, ఆ రాముడి మీద ఉండే మమకారం వల్ల మమకారం కలిది మాట తడబడుతుంది. ఇచ్చిన వాగ్దానం నీవు ఉపసాగించుకోవాలనుకుంటున్నాడు, కానీ దశరథుడు గొప్పవాడే, కానీ మాట తడబడుతుంది, మాట సర్దుకుంటాడు, మనసు కుదిరి పడుతుంది, రాముడిని పంపుతాడు అంటాడు వశిష్ఠుడు. మనమైతే తెచ్చి పెంచేస్తాం అడి వశిష్ఠుడు. ఈ మధ్యన అమెరికాలో ఒక శాస్త్రవేత్త అన్నాడు, మనుషులందరూ చాలా మంది నేను తెలివైన వాళ్ళు అంటే నేను తెలివైన అనుకుంటున్నారు, ఎందుకంటే జంతువులు చాలా ఉన్నాయి తెలివైన వాళ్ళు. ఈ మధ్యన అమెరికాలో ఒక శాస్త్రవేత్త ఏమన్నాడంటే, మనుషులందరూ మేము తెలివైన వాళ్ళు మేము తెలివైన వాళ్ళు అనుకుంటున్నారు, ఎందుకంటే జంతువులు చాలా తెలివైన జంతువులు ఉన్నాయి. ఇప్పుడు కొంగలు అయ్యి ఎక్కడో ఇతర దేశాల నుంచి మన దేశంలో వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి, పాస్పోర్ట్ లేదు, వేసారే లేక. ఇప్పుడు చేమలు అటండి, ఏమో సైంటిస్టే చెప్పాడు ఈ మాట, అమెరికన్ సైంటిస్ట్. ఇప్పుడు ఇక్కడ నుంచి అరఫర్లాంగ్ దూరంలో ఎక్కడో తినే చేమలకు తినే తిండి ఉందనుకోండి, ఒక చేమ తిండి చూస్తే అటండి మిగతా చేమలందరి నాయకత్వం వహించి అక్కడ ఫుడ్ ఉంది మనకు దొరుకుతుంది కావాల్సిన తిండి దొరుకుతుంది, మిగతా చేమలు తీసిపోతాయి అట్లా. చేమల బార్ అంటారు చూడండి, చేమల బార్ ఎక్కడో ఫుడ్ ఉంటుంది మనకు తెలియదు, అది అది మొత్తం ఈ సైన్ కూడా ఒక పెద్ద చేమ. కొన్ని నాయకులు ఉంటారు చేమల్లో కూడా, ఎమ్మెల్యేలు మంత్రులు ఉంటారు ఆ చేమల్లో కూడా, మంత్రులు ఎమ్మెల్యేలు అంటారు వాళ్ళు వేసుకుపోతూ ఉంటారు. ఇప్పుడు మనకు తెలియదు ఏంటి బార్ కింద వెళ్ళిపోతాయండి చేమలు అనుకుంటాం మనం, ఎక్కడైతే చేమలకు తిండి దొరుకుతుందో అక్కడికి వెళ్ళిపోతాయన్నమాట బార్ కింద. కొన్ని బద్దకిస్తాయనుకోండి, ఆ బద్దకించిన చేమలు కూడా ఇది నాయకుడు చేమ నాయకుడు ఉంటాడు చదివిపోతాడు కూడా. ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి, ఆ సైంటిస్ట్ అన్నాడు మనుషులకంటే తెలివైన చేమలు కూడా చాలా తెలివైన ఉన్నాయి, మర్చిపోకండి, నేనే తెలివైన వాళ్ళు మేమే తెలివైన వాళ్ళు అనుకోకండి, ఫుడ్ దొరుకుతాయంటే పర్లాంగ దూరంలో చేమలు వెళ్ళిపోతాయి. మనం చూస్తున్నాక చేమల బార్ అది అలాగే వెళ్ళిపోతాయి అంటాయి, ఒకసారి పర్లాంగ లెక్క వెళ్ళిపోతాయి పొట్ట కోసం. మనం కూడా ఇతర దేశాలు వెళ్ళినా పొట్ట కోసమే కదా, ఇప్పుడు సంపాదన కోసం ఇతర దేశాలు వెళుతున్నామంటే పొట్ట కోసమే కదా. అంటే మీరే తెలివైన వాళ్ళు అనుకోవద్దు, చేమల్లోనే జంతువుల్లో కూడా చాలా తెలివైన వాళ్ళు ఉన్నారని చెప్పడం కోసం చెప్పాడు సైంటిస్టు. తలకాయ మీకే లేదు, తర్వాత ఇంకోటి చెప్పాడు సైంటిస్టు, మనిషి యొక్క మెదడు కంటే జంతువుల యొక్క మెదడు, ఇప్పుడు చేమ యొక్క మెదడు అది చిన్నదిగా ఉంటుంది తక్కువగా ఉంటుంది, మీకు పెద్ద మెదడున్నా తెలివితేటలు తక్కువే, కొన్ని జంతువులకి చాలా చిన్న మెదడు ఉంటుంది, కానీ భగవంతుడు వాళ్ళకి తెలివితేటలు ఎక్కి పెట్టాడు, అది మర్చిపోవద్దు అన్నాడు. అంటే గర్వపడకండి, ఏం చూసుకుని మీరు గర్వపడుతున్నారు, మీకున్న తెలివితేటలు చేమలకు కూడా ఉన్నాయి. అంటే ఆశ్రయం కూడా పరమాత్మని ఆశ్రయంగా పెట్టుకోండి, సపోర్ట్గా పెట్టుకోండి. అంటే సరసరణంగా మనం ఏమనుకుంటామంటే, మనకు 5 ఎకరాల పొలం ఉంది, ఏదో బ్యాంకులో 100,000 రూపాయలు ఉన్నాయి, మనకేమి లోటు లేదు అనుకుంటాం కదా, ఉంటే ఉండదేమండి, కానీ భగవంతుడు ఉన్నాడు నాకేమి లోటు లేదని మట్టికి మనం అనుకో, అది మన పాడి బుద్ధి కారణం. మనకేమి ఏమనుకుంటామంటే, బ్యాంకులో 100,000 ఉంది, ఒక 5 ఎకరాలు మాగానికి భూమి 5 ఎకరాలు ఉంది, పర్వాలేదు ఇబ్బంది ఏం లేదు మన రోజులు వెళ్ళిపోతాయి అనుకుంటాం, కానీ భగవంతుడు ఉన్నాడు మనకి, దిక్కులేని వాళ్ళందరికీ భగవంతుడే దిక్కు. ఓ రామ శ్రీరామ నువ్వు దిక్కులేనివాడు కానీ నేను దిక్కులేనివాడు కాదన్నాడు త్యాగరాజు. త్యాగరాజు అన్నాడు, రామ శ్రీరామ నువ్వు దిక్కులేనివాడు, నేను మటుకు దిక్కులేనివాడు కాదు, నువ్వే నాకు దిక్కు, నీకెవడో దిక్కులేదు, అన్ని కారణాలకి నువ్వే కారణం, నీకు కారణం అంటే ఏం లేదు అని చెప్పి నువ్వే దిక్కులేనివాడు, నేను మటుకు దిక్కులేనివాడు కాదు రామ అంటాడు. రామ అన్ని కారణాలకి కారణం రాముడే, కానీ నీకు కారణం అంటే ఏమీ లేదు, అన్ని కారణాలకి కారణం రాముడే కానీ నీకు కారణం అంటే ఏమి లేదు, నువ్వు అకారణం. నీకు కారణం అంటూ ఉంటే నీకు పైన ఇంకొకడు ఉంటాడు, అంటే నీకు కారణం అంటే ఏమి లేదు, అన్ని కారణాలకి కారణం నువ్వే. ఏంటిది ఇలా జరిగింది అది అలా జరిగిందని మనం అనుకుంటాం కదా, ఈ కారణాలన్నింటికి కారణం రాముడే, రాముడికి కారణం లేదు. ఓ రామ ఓ శ్రీరామ నువ్వు దిక్కు లేనివాడు, నువ్వు కారణం లేనివాడు, నేను దిక్కు లేనివాడు మటుకు కాదు, నువ్వు నాకు దిక్కు కానీ నీకు మటుకు దిక్కు లేదు రామ అంటాడు త్యాగరాజు. మీకు మరి చిలకలు, ఈ చిలకలు ఈ పంచదార ఎంతకంటే రామ త్యాగరాజు చెప్పిన మాటల కంటే తీయగా ఉంటుంది, జీడిపప్పు కూడా ఎంతకంటే తీయగా ఉంటుంది. మీరు ఇంటికాడ ఏ మైసూరు పాకం పాదబెళ్ళలో తింటున్నారనుకోండి, ఎంత ఎంతకంటే తీయగా ఉంటుంది, త్యాగరాజు మాటల కంటే ఎక్కువ తీయగా ఉంటుంది, అంతా స్వీటే. మేము అనుకుంటా ఉంటాం ఈ బాధకి ఇది కారణం, ఆ బాధకు అది కారణం, అది దానికి ఏదో కారణం, దీనికి ఈ కారణాలు 90 ఉండొచ్చు, ఈ కారణాల వంటికి నీవే కారణం, కానీ నీ మటుకి కారణం లేదు రామ. ఎప్పుడు వండర్ఫుల్ టీచర్, నువ్వు దిక్కులేనివాడే, నేను మటుకు దిక్కులేనివాడు కాదు. జ్ఞాన నిర్దూత కల్మష. వినండి వినండి వినండి, మీ చెవులు ఉంటే ఇక్కడ సరిపోదు, చెవుల దగ్గర బుద్ధిని పెట్టుకు వినండి 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 వినండి. తర్వాత మీరు గోళ కడితే కట్టుకోవచ్చు మీరు, తర్వాత వినండి వినండి వినండి, బుద్ధిని దగ్గర పెట్టుకుని వినండి. శ్రవణం చేయండి శ్రవణం చేయండి. భగవద్ వాక్యాన్ని ఈశ్వరుడు చెప్పినటువంటి వాక్యాన్ని మాత్రమే మీరు చెవులతోటి విని బుద్ధిని తిప్పుకోండి. చెవులతోటి వినండి చెవులతోటి వినండి, ఇంతే కాదు మీ మనస్సులో తిప్పుకున్న మాటలు ఇలా తిప్పుకోండి, మీ మాటల్ని మీ మనస్సు ఇలా తిప్పుకోండి నానబెట్టుకోండి. ఈశ్వరుడు చెప్పిన మాటలు వినండి వినండి వినండి, తర్వాత మీ మనస్సులో నానబెట్టుకోండి, మీ మనసులో మననం చేసుకోండి, మీ మనసులో మననం చేసుకోండి. మీకు పూర్తిగా ఆత్మజ్ఞానం రాకపోయినా, పూర్తిగా బ్రహ్మజ్ఞానం రాకపోయినా, పూర్తిగా చీకట్లోంచి మనం వెలుతుల్లోకి రాకపోయినా, ఈ ప్రక్రియలో చాలా కల్మషాల్లోంచి, చాలా దోషాల్లోంచి, చాలా బలహీనతల్లోంచి, చాలా వాసంలోంచి బయటకు వచ్చేస్తారు. అర్జున వినండి వినండి వినండి. ఈ మధ్య నిన్న పొద్దున కాను, నిన్న మొన్న ఎక్కడో ఆ పాలకుల నుంచి బ్యాంక్ ఎంప్లాయీ వచ్చారు. అది పాలకుల్లో బ్యాంకుల ఉద్యోగం, వచ్చి ఊరికి 5 నిమిషాల కంటే కూర్చోలేదు. నాన్నగారు నాకు ఆయుర్దాయం ఎంత ఉంటే అంత, భగవంతుడి సంకల్పం ఎంతకాలం అయితే నా శరీరానికి ఆయుర్దాయం పెట్టాడని అంతకాలం జీవిస్తాను. నేను తొందరగా చనిపోవాలనుకోవటానికి ఎక్కువ కాలం జీవించాలనుకోవటం లేదు, నా ఆయుర్దాయం ఎంత ఉంటాను సార్. కానీ నాకు ఇంకా ఆయుర్దాయం 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా నాకు మంచి పనులు చేసేటట్టు అనుగ్రహించండి నాన్నగారు అంతకు ఇచ్చారన్నాడు అపూర్వం శివుడు. నా వల్ల ఎవరికి అపకారం జరగకూడదు, జరిగితే మంచి జరగాలి, అలా అనుగ్రహించండి సరిపోతుంది, అంతేగాని నా ఆయుర్దాన్ని పెంచమని మీ దగ్గరికి రాలేదు. నా వల్ల ఎవరికీ అపకారం జరగకూడదు, ఏదైనా జరిగితే నా వల్ల మంచి జరగాలి, అలా అనుగ్రహించండి సరిపోతుంది, నా ఆయుర్దాన్ని పెంచమని అడగటానికి రాలేదు. అంటే సత్కర్మ చేసిన వాడికి, మంచి కర్మ చేసిన వాడికి, సమ్యక్ సంకల్పం మంచి ఆలోచన వచ్చిన వాడికి, మంచి సరంపులు వచ్చిన వాడికి దుర్గతి లేదు అర్జున అంటాడు నారాయణుడు. సమ్యక్ సంకల్పం సమ్యక్ జీవనం, హెచ్చుతగ్గులు లేకుండా జీవించడం, మంచి ఆలోచనతోటి మంచి సంకల్పాలతోటి తల నింపుకో మెదడుని నింపుకోవటం, సమ్యక్ జీవనం జీవిత విధానాన్ని సరిచేసుకోవటం, ఇవన్నీ చేసిన వాడికి దుర్గతి ఉండదు అర్జున, ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ. కానీ దృష్టుడు చెప్పేది ఏంటంటే, చనిపోయిన తర్వాత మీరు స్వర్గలోకానికి వెళ్ళొచ్చు, వైకుంఠానికి వెళ్ళొచ్చు, కైలాసానికి వెళ్ళొచ్చు, నరకానికి వెళ్ళి, అది సరే సరే, అసలు మిమ్మల్ని చావు లేని స్థితికి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను, మరణానంతర జీవితం కూడా లేదు. ఎవడైతే చనిపోతానని అనుకుంటున్నాడు, అది చనిపోయేవాడిని లేకుండా చేశారు, ఇప్పుడు ఇంకా మరణానంతరమే ఉంది. అది కదండి, మనం చనిపోయాక ఎక్కడికి వెళతాం అనుకుంటున్నాం కదా, వైకుంఠము కైలాసము, మరణానంతర జీవితం ఉంది, అసలు మరణానంతర జీవితం ఉంది. మరణానంతరం ఎవడైతే ప్రయాణం చేస్తాడో వాడే లేకుండా ఇక్కడ చేయటానికి ప్రయత్నం అర్జున. ఆత్మసుఖం ఆ వైకుంఠంలోనూ సుఖం, మోక్ష సుఖం, ఆ శాంతి విశ్రాంతి ఎక్కడ ఎటు చూసినా ఈ భూమి మీదే, ఎక్కడ ఉండగానే ఆ వైకుంఠంలో ఒక నిజంగా సుఖం అనుకుంటే ఈ భూమి మీదే, నీ శరీరం ఉండగానే ఆ సుఖంలో నేను వలలాడించడానికి సిద్ధపడతానంటే చనిపోయిన తర్వాత ఏమవుతాను అంటావు, ఎందుకంత దూరం ప్రయాణం, నీ రుణం అంతా ఇప్పుడే తీర్చేస్తా నేను చెబుతాను 2 సంవత్సరం నాకు చూడొచ్చు అంటావేంటి. కాలం కూడా మాయ, కాలం కూడా మనస్సు కల్పితమే, మాయ కల్పితం కాలం, దేశకాలాలు హద్దులు ఇవన్నీ మాయ కల్పితాలు. నిన్న విశాఖపట్నంలో ఒక నియోజకవర్గంలో ఎలక్షన్ జరిగింది, నిన్న విశాఖపట్నంలో ఒక నియోజకవర్గంలో ఎలక్షన్ జరిగింది, ఏడో ఒకడు ఒక పార్టీ వాడు ఇంకో పార్టీ వాళ్ళని కొట్టాడు. ఎవడైతే దెబ్బలు తిన్నారో వాళ్ళు బాగానే ఉన్నారు. ఈ దెబ్బలు కొట్టిన వాడు ఆడి మీద కేసు రాకుండా వెళ్ళి విశాఖపట్నం హాస్పిటల్లో జాయిన్ అయిపోయాడు. విశాఖపట్నంలో హాస్పిటల్లో జాయిన్ అయ్యి డాక్టర్లు ఏమో వీడికి రక్తపోటు పెరిగిపోయిందని వాళ్ళు వైద్యం చేసేస్తున్నారు. ఎంతకంటే పెద్ద డ్రామా ఎక్కడనే ఉంటుంది అసలు. దిస్ ఈజ్ డ్రామా, ఇదే శంకరాచార్యలో ఉన్నారు, ఇదంతా మాయి కాకపోతే. దిస్ ఈజ్ హయ్యెస్ట్ డ్రామా. అంటే అది మీద ఇంకా పోలీసు కోసులు ఏమి రాకుండా కానీ ఏముందా డాక్టర్లకు 100 రూపాయలు చేతులు పెడితే రక్తపోటు ఎక్కువగా ఉందని వాళ్ళు అంటున్నారు. అవసరం అయితే ఆడే బ్లేడ్తో ఏదో గీసుకుంటాడు, ఎవడో కోసేశారని చెప్తాడు. దిస్ ఈజ్ డ్రామా. అంటే కృష్ణుడు గీతలు అంటాడు, మాయావులు చాలామంది ఉంటారు, లోకాన్ని మాయం చేసేవాళ్ళు చాలామంది, ఆ మాయి కాదు కూడా నేను మాయి కానీ గీతలో అంటాడు కృష్ణుడు, లోకంలో మాయ చేసేవాళ్ళు, మాయ మాటలు చెప్పేవాళ్ళు చాలామంది. ఆ మాయ చేసేవాళ్ళు కూడా, ఆ మాయ చేసేవాళ్ళని కూడా నేను మాయ చేయగలను, నేను కూడా మాయావునే అర్జున. మాయగాళ్ళకి మాయగాళ్ళని నేను, అంతకంటే పెద్ద డ్రామా మీరు ఎక్కడో ఏ సినిమాలో చూశారు అసలు? మీరు దెబ్బలు కొట్టినాడు హాస్పిటల్లో ఉన్నాడు, దెబ్బలు తిన్నాడు రోడ్ల మీద తిరుగుతున్నాడు, దిస్ ఈజ్ డ్రామా. జ్ఞానం పోయింది, జ్ఞాన నిర్దూత కల్మషాహ. నువ్వు శ్రవణం వినండి వినండి, మననం చేసుకోండి మననం చేసుకోండి, అవగాహన చేసుకోండి అవగాహన చేసుకుంటుంటే మీ పాపాలన్నీ భస్మమవుతాయి, మీ పాపాలన్నీ బయటకు వచ్చేసి కాలి బూడిద అయిపోతాయి. మీరు సబ్జెక్ట్ వినండి, శ్రవణం చేయండి చేయండి, వినండి వినండి, రిపీటెడ్గా వినండి 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 వినండి. మనం మనసులో తిప్పుకోండి, భగవంతుడు చెప్పిన మాటలు మనసులో అలా రిపీటెడ్గా మనసులో అటు ఇటు తిప్పుకోండి, మనం చేసుకోండి, గుండెకి పట్టించుకోండి, హృదయానికి అత్తించుకోండి, హృదయానికి అత్తుకునేలాగా వినండి, హృదయానికి అత్తుకోవాలి, గుండెకి పట్టుకోవాలి. అలా వినగా వినగా ఏమవుతుందంటే మీ బుద్ధిలో ఉన్న దోషాలన్నీ పోతాయి, మీ బుద్ధిలో ఉన్న దోషాలన్నీ బయటకు వచ్చి కాలిపోతాయి. కాలిపోయినప్పుడు పునరావృత్తి లేని పునర్జన్మ లేనటువంటి మోక్షాన్ని శరీరం పడిపోకముందే పొందుతారు అర్జునుడు. వినండి వినండి వినండి. అదే నాకు మొన్న నాలుగు రోజుల కింద సలహా చెప్పారు, ఇలా ఎందుకండి చెప్పటం? మీరు రమణ కేంద్రంలో పూజలు పెంచేయండి, అక్కడ జనం వస్తుంటారు సరిపోతే, ఎందుకు ఇదంతా మీకు బాధ? ఈ టీచింగ్ ఎందుకు ఇంత కష్టం? ఎందుకన్నా ఈ పూజ చేసుకుంటూ ఆ కోరిక నెరవేరుతుంది, ఆ పూజ చేసుకుంటూ ఆ కోరిక, ఇలా చెప్పేయండి ఇలా చెప్తే సరిపోతే, ఎందుకు ఇంత ఎఫర్ట్? మీరు ఎందుకు ఈ ప్రయాణాలు ఇవన్నీ కష్టం? ఇంత కష్టం అక్కర్లేదు అంటున్నాడు ఆయన. ఎంతవరకు సృష్టిలో, మన లోకంలో కాదు ఇతర లోకాల్లో కూడా కోరికలు నెరవేర్చుకుంటూ కోరికలు జయించిన వాడు ఎవడో లేడు అసలు. భోగాలు అనుభవిస్తూ భోగాలు తృప్తి పడిన వాడు ఎవడో లేడు. ఏం చెప్తాడండి కృష్ణుడు? జ్ఞానకాండ చెప్పేటప్పుడు ముఖం ఉబ్బిపోతుంది ఆయనకి. భగవంతుడు అంటాడు భోగానందం యోగానందం. ఏంటి భోగానందం యోగానందం? మీకు భోగం వల్ల కూడా ఆనందం రావచ్చు, యోగం వల్ల కూడా ఆనందం రావచ్చు. భోగం వల్ల వచ్చే ఆనందాలన్నీ రాబోయే జన్మలను పెంచేస్తాయి, శవాలను మోస్తూ ఉండవలసిందే. యోగం వల్ల వచ్చే ఆనందం జన్మలు ఆపిచేసేస్తాయి. యోగానందం భోగానందం, భోగానందం యోగానందం, ఆనందం యోగానందం భోగానందం. మీరు భోగాల్లో ఆ భోగాలు అనుభవిస్తూ తెచ్చుకోవటం వల్ల ఆనందాల వల్ల పునర్జన్మలు పెరిగిపోతూ ఉంటాయి. యోగానందం వల్ల ఇదే కడచారి జన్మ, ఇదే చిటారి కొమ్మ, ఇంకా మీకు పునర్జన్మ లేదు, పునరావృత్తి లేదు. యోగానందం వల్ల భోగానందం వల్ల జన్మలు పెరుగుతాయి, ఉన్న జన్మలు తరిగిపోతాయి. ప్రారంభం కూడా నశిస్తుంది యోగానందం వల్ల. నేను ప్రారంభం అనిపిస్తున్నాడు, నేను ప్రారంభం అనిపిస్తున్నాడు అనుకుని వాడు కూడా పత్తా లేకుండా పోతాడు. అది యోగానందం అర్జున అంటాడు. యోగానందం భోగానందం. అయ్యో ఈ మధ్య మేము చాలా కష్టాలు పడిపోతున్నాయండి, చాలా బాధలు వచ్చేస్తున్నాయండి, ఊళ్ళో చాలా కొంపలు ఉన్నాయి కదా, వాళ్ళ ఇంట్లో బాధలు వెళ్ళొచ్చింది కదండి, ఆ బాధలన్నీ మాకు వచ్చేస్తున్నాయి అంటున్నారు కొంతమంది. ఊళ్ళో మా కొంపే కాదు కదండి, చాలా కొంపలు ఉన్నాయి కదండి, ఈ కష్టాలన్నీ ఇంకో కొంపలోకి వెళ్ళొచ్చింది కదా, ఈ కష్టాలు మా కొంపలోకి వస్తున్నాయంటే, ఏదో కొంపను పట్టుకొచ్చి ఇంకా ఈ దెయ్యాలన్నీ మాకు వస్తున్నాయంటే. యోగానందం భోగానందం. ఈ తర్వాత ఈ డబ్బు దగ్గర ప్రమాదం ఏంటంటే, కొంతమంది డబ్బు ఉంటే భోగాలను పెంచేస్తారు. డబ్బు మంచిదే, అధికారం మంచిదే, కొంతమంది అధికారం వచ్చాక ధనం వచ్చాక భోగం పెంచేస్తారు. కొంతమంది 5 ఎకరాలు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, 100 ఎకరాలు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు. ఒకసారి ఈ డబ్బు ఏం చేస్తుంది, మనిషిని భోగం పెంచేస్తుంది. భోగం పెంచేసి కొద్దీ వాడికి పునర్జన్మలు పెరుగుతాయి. కొంతమంది డబ్బుని నిగ్రహించుకోలేరు, కొంతమందికి అధికారం వచ్చిందనుకోని దాన్ని నిగ్రహించుకోలేరు, డబ్బు వచ్చిందనుకోని నిగ్రహించుకోలేరు. అది నిన్ను నువ్వు నిగ్రహించుకోవడం మానేసి ఎవరిని ఉద్ధరిస్తానంటే ఏంటో అర్జున, ఏం అపూర్వం, వండర్ఫుల్ టీచింగ్. నిన్ను నువ్వు నిగ్రహించుకోవటం, నిన్ను నువ్వు అదుపులో పెట్టుకోవటం, నువ్వు ఉత్తమ స్థితికి రావటం అది ఒక పని అని నువ్వు అనుకోవటం లేదా అర్జున? నువ్వు బాగుపడటం కూడా ఒక పని నీకు తెలియటం లేదా? అంతకంటే మించిన పని ఈ లోకంలో నీకు కనిపిస్తుందా? నువ్వు బాగుపడే ప్రయత్నం కొంచెం పిసరంతా కూడా చేయకుండా, ముళ్ళంతా కూడా చేయకుండా, చింతాకంత చేయకుండా ఎవరిని ఉద్ధరించాలంటావేంటి? నిన్ను నువ్వు సంస్కరించుకోవటం, నువ్వు జ్ఞానం సంపాదించుకోవటం, ఇదంతా పని కింద నీకు అనిపించటం లేదా? ఎక్కడో పోలేరమ్మ గుడితే అది ఒకటే నీకు పని కింద అనిపిస్తుందా? నువ్వు బాగుపడ్డ నీకు పని కాదా అది? ఈ రామాలయాలు కడతారు చాలా గ్రామాల్లో. ఎందుకు కడుతున్నారు వాళ్ళకి? రామాలయం మంచిదే, ఊరికి 10 రామాలయాలు సరిగ్గా రామన శ్రీరామ నామరాజు తలుపు చేస్తారు, మళ్ళీ తలుపు వేసేస్తారు. ఈ లోపల ఆకలితో తస్తాడు లోపల ఉన్నది. లోపలకి నైవేద్యం ఉన్నది, ఏముండదు సరిగ్గా శ్రీరామనమరు చేస్తారు. ఆ రోజున ఏదో పెడతారు, నైవేద్యం అంటారు, పూజ అంటారు, మళ్ళీ తాళాలు బిగించేస్తారు అని. పై ఎలక్షన్లో కూడా వాళ్ళు అడుగుతూ ఉంటారు, మా గుడి కట్టించండి అని. నేను ఆ గుళ్ళోకి వెళ్ళి పూజ చేసుకుని, ఆ గుళ్ళో రాముని ధ్యానం చేసుకుని, ఆ రాముడు చెప్పిన మాటలు బాగుపడతారంటే అదే ఉండదు. ఏ శ్రీరామకి తలుపు చేస్తారు, ఈ లోపల తలుపులో తాళాలు వేసి ఉంచుతారు. మన మూర్తి ధ్యానం ఉందంటే మూర్తి ధ్యానం ఉండదు. జ్ఞానం నీ రుదూతకాలు మహిళ, జ్ఞానం సంపాదించుకో, జిజ్ఞాస సంపాదించుకో. నీ లోపల లక్కలు మహిళని బయటికి లాగి కాల్చి బూడి చేసుకో. ఆ జ్ఞాన సముపార్జన ప్రక్రియలోనే ఇవన్నీ కాలిపోతాయి. అంటే నీకు పునర్జన్మలు తీసుకొచ్చే బలహీనతలు నీకు కాలిపోతాయి. ఏది శ్రవణంలోనే చాలా మటుకు కాలిపోతాయి. నీ అవగాహన అందే కొలిది అట్లకి నిప్పు మంట పుడుతుంది లోపల పాపాలకి, లోపల నీ బుద్ధిలో దోషాలకి, అవి బయటకు వచ్చి మాడిపోతాయి. జ్ఞాన నిర్దూత కల్మషాహ. ఆ జ్ఞానం సంపాదన సముపార్జన ప్రక్రియలోని అన్నీ పోతాయి. అతిది జ్ఞానం. అర్జున, జ్ఞానంతో సమానమైన వస్తువు నేను లేదని చెబుతా అంటే దానికి మించిన వస్తువు ఉందని నువ్వు మటుకు ఎలా అనుకుంటావు? ఎంత పెద్ద ముఖం చేసుకుని చెప్తున్నాడు చూడండి భగవంతుడు. జ్ఞానంతో సమానమైన వస్తువు లేదని నేను చెబుతా అంటే జ్ఞానానికంటే మించిన వస్తువు ఉందని మటుకు నువ్వు మటుకు ఎలా అనుకుంటున్నావు? సమానమైందే లేనప్పుడు మించింది ఎలా ఉంటుంది అర్జున? అది గుణాలు జ్ఞాపకం పెట్టుకోండి. మనుషులు రకరకాల గుణాలతో ఉంటారు, మీరు ఆ గుణాలను చూడకండి. ఆ గుణాలు మీరు లోపల ఉన్న నారాయణ చూడటం మానేసి లోపల ఉన్న బ్రహ్మాండం చూడటం చూసి ఆ గుణాలు మీరు చూస్తుంటే గుణాలు వచ్చి మీకు అంటుకుంటాయి. అది కలర లాంటిది. మీరు ఎదటి మనుషుల్లో ఉన్న గుణాలు చూడకండి, వాళ్ళు ఉన్న నారాయణ చూడండి. మీరు ఆ నారాయణ చూడటం మానేసి వాళ్ళు గుణాలు చూస్తుంటే వాళ్ళు గుణాలు వచ్చి మీకు అంటుకుంటాయి. అది కలరా జబ్బులేగా. పూర్వం కలరా ఒక ఊళ్ళో వస్తే ఆ ఊళ్ళోకి 50 మంది చనిపోయేవారు. మసూచకాలు కొంతమందికి వస్తే చాలా మందికి మసూచకాలు వచ్చేసి ఇవన్నీ మనసుకు సంబంధించిన జబ్బులు. వాళ్ళ గుణాలు చూడకు, వాళ్ళ చేష్టలు చూడకు. నువ్వు చూస్తే వాళ్ళు ఉన్న నారాయణుడు చూడు. అక్కడ ఉన్నాడు నారాయణుడు, ఉన్నాడు చీమల్లో, దోమల్లో, ఏనుగుల్లో, అంతటా ఉన్నాడు. ఆడు ఆడు గుణం నీకెందుకు? నీకేలా వాడు అంతర్యాముగా ఉన్న నారాయణుడు చూడు. నన్ను చూడు అంటున్నాడు. ఆడు రూపాలను చూడకు, వాడి గుణాలను చూడకు, వాళ్ళు ఉన్న నన్ను చూడు. నన్ను చూడు నువ్వు. లుక్ ఎట్ మీ. నా వంక చూడు నువ్వు. లభంతే బ్రహ్మ నిర్వాణం, లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషాహ చిన్న ద్వైత యథాత్మన సర్వభూత హితే రతాహ. ఇవన్నీ మంత్రాలు, ఈ శ్లోకాలు కదా మంత్రాలు. ఎవరికి చెడ్డ కోరకు నువ్వు, ఎవరికి పాడు కోరొద్దు నువ్వు, ఎవరికి నువ్వు పాడు కోరొద్దు. ఈ జీవకోటి యొక్క క్షేమాన్ని కోరు. ఈ జీవకోటి యొక్క క్షేమ వాళ్ళందరూ క్షేమంగా ఉండాలని నువ్వు అనుకో. జీవకోటి అంతా క్షేమంగా ఉండాలని అనుకో. నువ్వు చేయగలిగితే మంచి చెయ్యి, లేకపోతే ఓరకం ఉండు. నువ్వు చేయగలిగితే మంచి చెయ్యి, లేకపోతే ఓరకం ఉండు. సర్వభూత ఇదే రతాహ, ఇది మంత్రం. అది అన్నిభూతాలకు క్షేమం కొరకు, అన్నిభూతాలకు హితమే చెయ్యి, అహితం చెయ్యకు. ఎవడైనా నీకు అహితవు చేస్తున్నాడనుకో, ఎవడైనా నీకు అహితవు చేస్తే నువ్వు మళ్ళీ అహితవు చేయకు. ఏం చేద్దాం, వాడి పని వాడు మానా. అప్పుడు నీ పని నువ్వెందుకు మానాలి? నువ్వు హితవే చెయ్యి వాడు. ఎదటి వాడు నీకు అహితవు చేసినా నువ్వు హితవే చెయ్యి వాడికి. ఒకవేళ నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా భగవంతుడు చెబుతున్నాడని చెయ్యి అర్జున. ఏం వండర్ఫుల్ టీచింగ్. ఒకవేళ నీకు ఇష్టం ఉన్నా, అలా హితవు చేయటం నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా భగవంతుడు చెబుతున్నాడు కాబట్టి చెయ్యి అర్జున. నారాయణుడు నారాయణ రూపము లేనివాడు, రూపము లేనివాడు రూపము ధరించి చెప్పాడు చేస్తామంటాడు ఆచార్యుడు. రూపం ఎలా ఉంటుందో తెలియనివాడు, పేరు ఎలా ఉంటుందో తెలియనివాడు, నామం ఎలా ఉంటుందో తెలియనివాడు, అంతటా వ్యాపించినవాడు, లోపల బయట ఉన్నవాడు, లోపలికి బయటకి భేదం తెలియనివాడు ఎవడో ఒకడు ఉన్నాడు. నారాయణ సృష్టికర్త, సృష్టికి భర్త, సృష్టికి యజమాని, కర్మఫలదాత ఎవడో ఒకడు నారాయణుడు ఉన్నాడు. వాడి ఈ రూపం ధరించి, కృష్ణుడు అనే రూపం ధరించి బోధ చేస్తున్నాడు అంటాడు ఆచార్యుడు. ఎవడైతే సృష్టికి యజమానం, ఎవడైతే సృష్టికి భర్త, ఎక్కడి నుంచి అయితే మొత్తం అంటే జీవకోటి జీవకోటి వచ్చిందో, మళ్ళీ ఆ జీవకోటి వాళ్ళు ఎలాగ ఎలాగ ఐక్యం అవ్వాలో వాళ్ళు చెప్పే బోధ అదే భగవద్గీత. మలయాళ స్వామివారు అన్నవారు, నేను ఎన్ని మొత్తుకున్నా మీ ప్రారంభం మంచిది కాకపోతే, మీకు పుణ్యపరం లేకపోతే, మీ ముఖం మీద ఉన్న రాత సరైన రాత కాకపోతే భగవద్గీత మీ చేతిలోకి రాదు. నా నోరు నొప్పి అన్నాడు మలయాళ స్వామివారు. మీకు పుణ్యబలం లేకపోతే, మీ ముఖాన్ని రాసిన బ్రహ్మదేవుడు మీ ముఖాన్ని రాసిన రాత మటుకు సరిగ్గా లేకపోతే, నా నోరు నొప్పి కానీ ఎన్నిసార్లు భగవద్గీత చదవమని చెప్పినా మీరు చదవరు అన్నాడు. ఆచార్యులు వారు అంటాడు, ఇది మహాగ్రంథం, వేద సారం, ఉపనిషత్తు, బ్రహ్మ విద్య, మొత్తమే వేదాల్లో ఉన్న వేదాల్లో సారం ఉందట్టండి, వేదాల్లో సారం ఉందట్టండి, వేదాల్లో సారం ఉంది, మళ్ళా సారంలో సూక్ష్మం ఉంది, మళ్ళా సారంలో సారంలోన సూక్ష్మాన్ని తీసుకొచ్చి భగవద్గీత కింద చెప్పాడు నారాయణుడు అంటాడు శంకరాచార్యులు వారు. ఇంకేం చెప్తాడు, వేదాల్లో సారం ఉంది, వేదాల్లో సారం ఉంది, మళ్ళీ సారాల్లో సూక్ష్మం ఉంది, మళ్ళీ సారాలకు సారం, మళ్ళీ ఏంటది సారాలకు సారం, ఆ సారాలకు సారం ఉంది, ఆ సారాన్ని తీసుకొచ్చి భగవద్గీతలో బోధించాడు నారాయణుడు. బోధించాడని ఆచార్యులు వారు చెప్తారు. అటువంటి నారాయణుడికి నమస్కరిస్తున్నాను నమస్కారాలు సమర్పించి వ్యాఖ్యానం మొదలు పెడతాడు ఆచార్యుడు. వేదాల్లో సారం ఉందట్టండి, మళ్ళీ సారాలకి సారం ఉందట్టండి, మళ్ళీ ఆ సారాలకి మళ్ళీ అందులో సూక్ష్మం ఉందట్టండి, ఆ సూక్ష్మం భగవద్గీత. లభంతే బ్రహ్మ నిర్వాణం, బ్రహ్మ నిర్వాణం ఎవడికి వస్తుందో చెప్తున్నాడు. అంటే బ్రహ్మానందం, ఏమానందం అది? ఆ బ్రహ్మానందం ఎటువంటిది అంటే, మన శరీరానికి మరణం వచ్చి శరీరం మనలోంచి విడిపోయినా, మన శరీరం బండమైపోయినా ఆనందం నుంచి జారం, అది బ్రహ్మానందం. సునామీ వచ్చి ఈ లోకాన్ని అంతా ఈడ్చుకుపోతున్నప్పటికీ నీ ఆనందానికి భంగం ఉండదు, అది బ్రహ్మానందం. నీ దేహం నిజం కాదని, ఇంద్రియాలు నిజం కాదని, నీ చేత చూడబడుతున్నటువంటి ఈ పంచిపోతాలు నిజం కాదని నీకు బ్రహ్మానందం ఎరుకలోకి వస్తుంది. అవి లోకం కనిపిస్తే ఏమిటి, కనిపించకపోతే ఏమిటి, దేహం ఉంటే ఏంటి, ఊడిపోతే అది బ్రహ్మ నిర్వాణం అంటే బ్రహ్మానందం. ఏదో కారణం వల్ల వచ్చే ఆనందం కాదు, ఏదో కల్పించుకున్న ఆనందం కాదు, భవిష్యత్తులో దుఃఖం తీసుకొచ్చే ఆనందం కాదు. అటువంటి బ్రహ్మానందం ఎవరికి దొరుకుతుంది అయ్యా అని కృష్ణుడు ఎవరికి దొరుకుతుంది ఆయనే ప్రశ్నించి ఆయనే సమాధానం చెప్తున్నాడు. ఆయన ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పకపోతే మనం ఎక్కడ చెప్పగలం? ఇంకో గంటలో ఏం జరుగుతుందో మనకు తెలియదు, మనం ఎక్కడ చెప్పగలం సమాధానాలు? ఋషయ, ఎవరికి దొరుకుతుంది? ఋషి మాత్రికి దొరుకుతుంది ఆ బ్రహ్మానందం. ఋషుడు అంటే ఎవడు? ఋషి అంటే ఎవడు? సత్య సాక్షాత్కారం పొందినవాడు. అటువంటి ఋషులకు మట్టికే బ్రహ్మానందం దొరుకుతుంది, మీకు నాకు దొరుకుతుందని చెప్పటం లేదు. యాక్యురసీ సబ్జెక్ట్లో యాక్యురసీని పురుషాపు లేకుండా, కామాకు లేకుండా మనకు కూడా సపోర్ట్ ఇస్తూ, కానీ బ్రహ్మానందం ఎవరికి దొరుకుతుంది ఇక్కడ చెబుతున్నాడు. ఋషులకి సాధ్యం, యోగునికి సాధ్యం. క్షణ కల్మష అంటే పాపం ఒకటే కాదు, పాపము పుణ్యము. పాపము కొంతమంది మేము పుణ్యం చేసుకుంటున్నాం, పుణ్యం చేసుకుంటున్నాం, మేము పుణ్యాత్ములు అనుకుంటా ఉంటాం, వాళ్ళకు కూడా బ్రహ్మానందం దొరకదట. పాపాలు పుణ్యాలు, పాపాలు పుణ్యాలు ఇవన్నీ క్షీణమైన వాళ్ళకి దొరుకుతుంది బ్రహ్మానందం. కొంతమందికి మేము పుణ్యం చేసుకుంటున్నామంటే మేము పుణ్యం చేసుకుంటాం అంటే మేము పుణ్యాత్ములు అంటే వాళ్ళ అహంకారం, వాళ్ళ అహంకారమా పుణ్యం? వాళ్ళ అహంకారం వాళ్ళంటే అహంకారం వాళ్ళు. అది కానీ పుణ్యం చేసుకుంటుందని లోపల చైతన్యం చెప్పదు, అహంకారం చెప్తుంది. అహంకారం పోకుండా నీ పాపమే కాదు, నీ దోషమే కాదు, నీ పుణ్యం కూడా వేరుతో సహా క్షీణిస్తేనే కానీ నీకు బ్రహ్మానందం దొరకదు అర్జున. కొంతమందికి మేము పుణ్యాత్మలనే గర్వం ఉంటుంది, మేము మంచి పనులు చేస్తున్నామనే గర్వం ఉంటుంది, ఎక్కడ సత్తరు కట్టించాం ఇక్కడ సత్తరు కట్టించామనే గర్వం ఉంటుంది, లేకపోతే ఈ మందికి అన్నదానం చేసామనే గర్వం ఉంటుంది. వాడు కూడా పట్టా లేకుండా పోతేనే కానీ వాడు కూడా వేరుతో సహా నశిస్తేనే కానీ నీకు బ్రహ్మానందం దొరకదు అర్జున. సద్దటి దగ్గర చెప్పటంలో ఇంకా మొహ మాటం లేదు. వేదంలో చెప్పారు, ఆ పని చేస్తే ఆ పుణ్యం వస్తుంది, ఈ పని చేస్తే ఈ పుణ్యం వస్తుంది అని చెప్పిన మాటనే అవన్నీ దాటయ్యొచ్చే అర్జున. ఆ తెల్లకాలంలోనే దాటొచ్చాయి నువ్వు, అక్కడ ఆగిపోకు, ఆ తెల్లకాలంలోనే దాటుకుంటూ వచ్చాయి. క్షీణ కర్మశాహ, పాపం ఒకటే కాదు పుణ్యం కూడా నశిస్తే, నేను పుణ్యం చేశాను అంటే అడిగి మళ్ళీ మంచి జన్మలు రావచ్చు, వాడికి మోక్షం రాదు, ఏం చేద్దాం అనుకునేవాడు అక్కడ ఉన్నాడు కాబట్టి రెండూ నశించాలి, అది కల్మషం ఇది కల్మషం. అలా నేనే కల్మషం, సాధన చేసేవాడే కల్మషం, సాధకుడే కల్మషం, వాడే మురికి. చిన్న కల్మషాగా చిన్న ద్వైద యథాత్మన, మీరు వినండి వినండి వినండి, ఆత్మజ్ఞానం గురించి వినండి, బ్రహ్మజ్ఞానం గురించి వినండి, భగవంతుడి గురించి శ్రవణం చేయండి, మీకు మీకున్న సందేహాలన్నీ కూడా మీకున్న సందేహాలను కూడా పట్టా లేకుండా పోతాయి, పటాపంచలు అయిపోతాయి. అప్పుడు దేవుడు ఉన్నాడా లేడా, దేవుడు ఉన్నాడా లేడా, అసలు మోక్షం అంటూ ఉంటూ ఉందా లేదా, పునరావృత్తి పునర్జన్మలైన స్థితి అంటూ ఒకటి ఉందా లేదా, మీరు చాలా మందికి సందేహాలు వస్తూ ఉంటాయి. మీరు సబ్జెక్ట్ వినగా 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 మీకు తెలియకుండానే మీ సందేహాలు అన్నీ జారిపోతాయి. అది ఆత్మజ్ఞానం అర్జున. వినండి 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 వినండి, మీరు సబ్జెక్ట్ చాలా మందికి మీ లోపల అనుమానాలు ఉండొచ్చు, అసలు భగవంతుడు ఉన్నాడా లేదా, ఉన్నాడు ఉన్నాడు అనుకున్నవాడు నిజంగా ఉన్నాడా, ఇలా మీకు సందేహాలు రావచ్చు. అనేక అనుమానాలు వస్తాయి, అనేక సందేహాలు వస్తాయి. మీరు ఏ శాస్త్రాన్ని శ్రవణం చేయగా 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 మీరు ఆత్మజ్ఞానం గురించి, బ్రహ్మజ్ఞానం గురించి, సత్యజ్ఞానం గురించి ఈ శ్రవణం చేయగా చేయగా మీ సందేహాలన్నీ కూడా శేషం లేకుండా పట్టా లేకుండా పోతాయి, తీరా అడ్రస్ లేకుండా పోతాయి. అది అడ్రస్ దొరకదు మీకు, ఇంకా అలా పోతాయి సందేహాలన్నీ కూడా. నిస్సంశయుడు అవుతావు, డౌట్లెస్గా ఉంటావు. శాస్త్రాన్ని శ్రవణం చేస్తాంటే అరచేతిలో ఉన్న వస్తువు వాడికి ఎంత స్పష్టంగా కనిపిస్తుందో వాడు కూడా అంత స్పష్టంగా కనిపిస్తుంది వాడికి. కళ్ళలో ఏమైనా దోషం ఉంటే, మనకి బయట ఉన్న వస్తువు కనపడదు సరిగ్గా. మనసులో మమకారం ఉంటే శాస్త్రాన్ని ఉండదన్నట్టు అర్థం చేసుకోవాలి. మమకారం మనసు గుడ్డితనం, మమకారం కూడా గుడ్డితనం, అది మనస్సు గుడ్డితనం. నీకు బయట వస్తే నీ కళ్ళల్లో దోషం ఉంటే బయట వస్తే ఎలా కనపడదు, ఈ మమకారం ఉన్న వాడికి రీజన కనపడదు, ఈశ్వరుడు యొక్క మాటలో ఉన్న సౌందర్యం కూడా కనపడదు. ఇప్పుడు నీ బుద్ధిలో దోషం ఉందనుకోండి, ఆ ఈశ్వరుడు చెప్పిన వాక్యంలో అందం కనపడదు. ఇది నీ కళ్ళు బాగానే ఉన్నాయి, నీ మనసుకు మటుకు గుడ్డితనం వచ్చింది, మమకారం వల్ల గుడ్డితనం వచ్చింది. అది ఈశ్వరుడు చెప్పిన వాక్యాన్ని మీరు మనస్సుతోడు చూడలేదు. వినండి వినండి, చెవులతోటి కదా బుద్ధిని కూడా అక్కడ పెట్టుకుని వినండి. అంటే మమకారం కూడా మనసు గుడ్డితనం తీసుకొస్తుంది. రేదన భగవంతుడి రేదన మనకు అర్థం కాదు. భగవంతుడు ఒక మంచి చెప్పినా మనం వినపడం, కళ్ళు ఉండి చూడలేము, చెవులు ఉండి వినలేము. మనకు భవిష్యత్తులో ఏదైనా నీచి జన్మలు వచ్చి యోగం ఉంటే భగవంతుడు చెప్పిన మాటలు మనం పట్టించుకోం. భగవంతుడి ఎవడైతే నేను ప్రారంభం అనిపిస్తున్నాను, ప్రారంభం అనిపిస్తున్నానుకో, ఆ ప్రారంభం అనిపించి వాడిని తీసేస్తాను అర్జున అంటున్నాడు. అది ఇక్కడ వాడిని తీసి ఓ పక్కన పెడతాను నేను. వినండి వినండి వినండి, చిన్న ద్వైత యథాత్మ అంటే మీకున్న సంశయాలన్నీ కూడా, మీకున్న సంశయాలను కూడా నాశనం చేసుకోవాలి. మీకున్న సంశయాలు కూడా ఒక్క సంశయం కూడా పెట్టుకోవద్దు. ఈశ్వరుడు పట్ల, ఈశ్వరుడు అస్తిత్వం పట్ల, ఈశ్వరుడు ఉనికి పట్ల, అలా భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడనేటువంటి బుద్ధి విషయంలో, అటువంటి స్థిర నిశ్చయం విషయంలో, ఆ స్థిర సంకల్పం విషయంలో మీరు సంశయం ఏం పెట్టుకోవద్దు. మీ ఇంటికాడ అన్నం తినండి, మీరు ఇంటికాడ అన్నం అది మీదని తినకండి, అది ఈశ్వరుని ప్రసాదం అనుకుని తినండి. మీరు ఇంటికాడ మీరు అన్నం తినండి, అది మీ సొంతం అని తినద్దు, అది మీదనుకుని తినవద్దు, అది ఈశ్వరుని ప్రసాదం అని ఈశ్వరుడు ఇచ్చినటువంటిది అనుకుని తినండి. నిజంగా ఈశ్వరుడు ఇవ్వకపోతే అన్నం కూడా మీకు రాదు. ఈశ్వరుడు బుద్ధి ఇవ్వకపోతే మనకు సబ్జెక్ట్ అర్థం కాదు. ఈశ్వరుడు ఆకలి పెట్టకపోతే అన్నం తినలేము. అన్నం ఈశ్వరుడు, తినేవాడు ఈశ్వరుడు. మీ అందరి లోపల నేను జఠరాగ్నిగా ఉన్నాను. మనకు ఆకలి వేస్తే తినగలం, ఆకలి లేకపోతే తినలేము. ఆకలి కూడా ఈశ్వరుడే. ఆకలి లేకపోతే ఎక్కడ తింటాడు మనం, ఇంట్లో ఎన్నున్నా తినలే. ఆకలి కూడా ఈశ్వరుడే, తినేవాడు ఈశ్వరుడు, తినబడేది ఈశ్వరుడే. అన్నం ఈశ్వరుడు, గరికి ఈశ్వరుడు. చిన్న ద్వైదాహ సంశయాలు పోగొట్టుకోకండి. అంటే కంటిలో నలిసెలిచి ఉండదు, పాదంలో ముళ్ళెట్టి ఉండదు, మనసుకి సంశయం అటువంటిది. ఈ సంశయం ఉన్న వాళ్ళకి అభివృద్ధిలోకి రాలేరు. మనసు లోపలికి వెళ్ళలేదు, మనసు హృదయంలోకి వెళ్ళి అక్కడ నిలబడలేదు సంశయం ఉన్న మనుషులకి. చిన్న ద్వైదాహ యథాత్మన, యథాత్మన యథాత్మన అంటే నిన్ను అదుపులో పెట్టుకో. కొంతమంది మాట మాట్లాడుతుంటే చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడతారు, వెరీ బ్యాలెన్స్. కొంతమంది మాటలో బ్యాలెన్స్ ఉంటుంది, ఆలోచనలు బ్యాలెన్స్ ఉంటుంది, ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు అనే విభజన, డిస్క్రిమినేషన్, వివేకం ఉంటుంది, వైరాగ్యం ఉంటుంది. వైరాగ్యం ఉన్నవాడు మనస్సు బాహ్యముఖానికి వెళ్ళదు, వివేకం ఉన్నవాడు మనస్సు విడదీసేస్తుంది. ఇది మనకు పనికొచ్చేది, ఇది పనికిరానిది. ఇది మనకు పనికొచ్చే గొడవలు, ఇది పనికిరాని గొడవలు, ఇవన్నీ విడదీసేస్తుంది వివేకం. వైరాగ్యం మనస్సుని బాహ్యానికి వెళ్ళనివ్వదు, తోలిన వెళ్ళదు. అది వైరాగ్యం చేసే పని. ఇప్పుడు చేట చూడండి, చేట తుక్కంటే బయటికి పంపేస్తుంది, లోపల మంచిది ఉంచుతుంది కదా. చేట చేసే పని అదే కదా, చేట చేసే పని అదే కదా. ఆ వివేకం మీకు పనికిరానంత బయటికి గెంతేస్తుంది, పనికి వచ్చేది అట్టే పెడుతుంది కొరకు. ఆ వివేకం ఆ పని చేస్తుంది. వైరాగ్యం మీ మనసుని బాహ్యానికి వెళ్ళనివ్వదు. లోకంలో అనేక ఆకర్షణలు ఉన్నాయి, ఏ ఆకర్షణలోకి వెళ్ళనివ్వదు. బాహ్యమైన పరిస్థితుల మీద, బాహ్యమైన మనుషుల మీద, బాహ్యమైన సంఘటనల మీద ఎంతకాలం ఆధారపడి ఉంటారు మీ శాంతికి? మీ హృదయంలో జ్ఞాన గంగ ఉంది, మీ హృదయంలో శాంతి గంగ ఉంది. ఈ సర్వాన్ని సృష్టించినటువంటి నారాయణుడు మీ హృదయంలో ఉన్నాడు. వాడిని వదిలేసి బయట పరిస్థితుల మీద ఎంతకాలం ఆధారపడి ఉంటారు? ఎంతకాలం మీకు ఈ బెంగలు? అంటే మీ కోడలు మీరు బాగా చూడవచ్చు, మీ కోడలు మిమ్మల్ని బాగా చూడవచ్చు, కానీ మీ శాంతి దగ్గరికి వచ్చేప్పటికి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడకండి, భగవంతుడి మీద ఆధారపడండి. అంటే మీ కోడలు మిమ్మల్ని బాగా చూస్తున్నారనుకోండి, మంచిది ఒక చూడటం మానేస్తున్నారనుకోండి, మీ శాంతిని పోగొట్టుకుంటారా? ఒక వెర్రి వాళ్ళు అమాయకులు, అదేం పద్ధతురా? మీ హృదయంలో శాంతి సముద్రాన్ని, సుఖ సముద్రాన్ని పుట్టుకుని మీ కోడలు చూడటం మానేస్తే మీరు శాంతిని పోగొట్టుకుంటారా? వినండి, వినండి, చెప్పింది వినండి అంటున్నాడు ఆచార్యుడు. ఒక వెర్రి వాళ్ళ సుఖ సముద్రాన్ని పెట్టుకుని, శాంతి సముద్రాన్ని హృదయంలో పెట్టుకుని, ఎవరో మీ నేనెత్తకో లేకపోతే మీ అత్తగో కోపం వస్తే మీ శాంతిని పోగొట్టుకుంటారా? మీ హృదయంలో శాంతిని పెట్టుకుని, మీ హృదయంలోనిది శాంతి సముద్రం, మీ హృదయంలోనిది సుఖ సముద్రం, మీ హృదయంలోనిది ఆనంద సముద్రం. ఈ బయట వాళ్ళ మీద ఎంతకాలం ఆధారపడి ఉంటారు? వాళ్ళ మర్యాదగా ఉంటే మీరు మర్యాదగా ఉండండి, అందులో ఆక్షేపం లేదు. వాళ్ళ మీద మీ సుఖానికి ఆధారపడి ఉంటాం ఏంటి? ఇలా ఎన్ని జన్మలు ఉంటారు, ఎన్ని శవాలను మోస్తారు ఇలాగా? ఆచార్యుడు అంటాడు, యోగం అంటే, యోగం అంటే ఉరికి ముక్కులో గాలి తీసుకోవడమే కాదు, యోగం అంటే మన ఇంద్రియాలు మన అదుపులో ఉండాలి, మన మనస్సు మన అదుపులో ఉండాలి. ఆ బ్రహ్మములో ఇవన్నీ అదుపులో పెట్టుకుని ఆ బ్రహ్మ ఒక పరిస్థితులు అనుకూలంగా ఉంటే, అనుకూలంగా ఉంటే గర్వం లేకుండా చూసుకోవాలి. పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నాయని కొన్ని గర్వం లేకుండా చూసుకోవాలి, పొగరబోత్తనం రాకుండా చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో వినయం పోకూడదు. ఇవన్నీ అదుపులో పెట్టుకుని శుభ్రంగా కండిషన్లు, మీ మనస్సుని శరీరాన్ని కండిషన్లో పెట్టుకుని అప్పుడు భగవంతుల్లో మీరు ఐక్యం అవడానికి మీరు చేసే ప్రయత్నం యోగము అంటాడు ఆచార్యుడు. అది యోగం అంటాడు. మీ శరీర ఆరోగ్యం కాపాడుకోవాలి, శరీరం అంతా ఆరోగ్యంగా ఉండాలి, మనస్సు అంతా శాంతితోటి నిండి ఉండాలి. మీరు చెప్పినట్టు మీ మనస్సు ఉండాలి, మీ మనస్సు వినాలి, కానీ మీ మనస్సు చెప్పినట్టు మీరు వినకూడదు. ఇవన్నీ అదుపులో పెట్టుకుని అప్పుడు మీరు భగవంతుడు ఐక్యం అవడానికి ప్రయత్నం చేస్తా అంటే ఆ ప్రయత్నాన్ని యోగం అని అంటారు ఆచార్యులు. సర్వభూతేహి తీరత అంటే మనసులో ఒకవేళ మీ ఇంట్లో దారిద్ర్యం ఉండొచ్చు, మనసులో మటుకు దారిద్ర్యం ఉండకూడదు. మీరు ఎవరికి సహాయం చేయలేకపోవచ్చు, వాళ్ళు బాగుపడాలని కోరుకోవటంలో దారిద్ర్యం ఎందుకు అంటున్నాడు భగవంతుడు? మీ ఇంట్లో దారిద్ర్యం ఉండొచ్చు, మీ ఇంట్లో కానీ మీ మనసులో దారిద్ర్యం పనికిరాదు. మీ ఇంట్లో బంగారం లేకపోవచ్చు, మీ మనసులో బంగారం కాపాడుకోండి. ఇంట్లో బంగారం ఉన్నవాడికి మోక్షం రాదు, మనసులో బంగారం ఉన్నవాడికి మోక్షం వస్తుంది. ఇంట్లో బంగారం ఉంటే భోగం, మనసులో బంగారం ఉంటే మోక్షం. మీరు ఎదుటి వాళ్ళకి ఏమి సహాయం చేయలేకపోవచ్చు, వాళ్ళు బాగుపడాలని అనుకోవటంలో దారిద్ర్యం ఎందుకు? ఆ దారిద్ర్యం పనికిరాదు. ఆ దారిద్ర్యం రానివ్వకండి, మీ మనసులోకి రానివ్వకండి, మీ ఇంట్లో కూడా దారిద్ర్యం రానివ్వకండి. మనసులో దారిద్ర్యం పనికిరాదు. ఇంట్లో ఉంటే దారిద్ర్యం, మనసులో మటుకు దారిద్ర్యం వద్దు. మనసులో ధనవంతులుగా రిచ్గానే ఉండండి, అప్పుడు కూడా మీరు దైవానుగ్రహానికి పాత్రలు అవుతారు. మీ ఇంట్లో దారిద్ర్యం ఉన్నా మనసులో మటుకు భాగ్యవంతులుగానే ఉండండి. మనసులో ఎందుకు దారిద్ర్యం? సర్వభూత హితేరత, ఎవరికి కూడా చెడ్డ కోరద్దు, అందరికీ మంచి కోరండి, అందరూ శాంతిగా ఉండాలి, సుఖంగా ఉండాలని కోరుకోండి. అలా మీరు కోరుకోలేకపోతే మీ మనస్సు అంతా దరిద్రంతో నిండి ఉంది. మీ ఇంట్లో దరిద్రం ఉంటే ఉండనివ్వండి, మీ మనస్సులో మటుకు దరిద్రం ఉండనివ్వద్దు. ఇంట్లో బంగారం కాదు మోక్ష కారణం, మనస్సును బంగారం చేసుకుంటే అది మోక్ష కారణం. అభితు బ్రహ్మ నిర్వాణం వర్తతే విచాత్మానం. మీరు భగవంతుడు చెప్పిన మాటలు ముగిస్తున్నాను. భగవంతుడు చెప్పిన మాటలను మీరు బాగా అర్థం చేసుకుని బాగా జీర్ణం చేసుకుంటే ఎటు చూసినా మోక్షమే. శరీరం చనిపోయిన తర్వాత మోక్షం కాదు, ఎటు చూసినా మోక్షమే, ఎటు చూసినా సుఖమే, ఎటు చూసినా శాంతి, ఎటు చూసినా ఆనందమే. ప్రపంచం కనిపిస్తే ఆనందం, కనిపించకపోతే ఆనందం. శరీరం ఉంటే ఆనందం, శరీరం పోతే ఆనందం. శరీరం పోయినప్పుడు నేను చనిపోతున్నా అనుకుంటాడు, శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నానని వాడు అనుకుంటాడు. ఎవడనుకుంటాడు దేహంతో తాదాప్యం పొందేవాడు అనుకుంటాడు నేను చనిపోతున్నాను అంటే దేహం నేను అనుకుంటున్నాడు వాడు. దేహము నేను అనుకుంటున్నాడు కాబట్టి దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నానని ఇంకోడు అలా అనుకుంటాడు. దేహం పోయినప్పుడు ఎవడైతే నేను చనిపోతున్నాను అనుకుంటాడో వాడిని తీసి పక్కన పెడతాను, నీకు అమృతత్వం కలగజేస్తాను అర్జున. అప్పుడు చావుకి జీవితానికి మధ్య భేదం లేకుండా పోతుంది నీకు. జీవితానికి చావుకి మధ్య భేదం తీసేస్తాను. శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నా ఎవడైతే అనుకుంటున్నాడో వాడిని తీసేస్తాను. అప్పుడు కదా నీకు అమృతత్వం కలిగేది, అప్పుడు కదా మోక్షం. ఒక్క మాట మీరు మనస్సులో పెట్టుకోండి, ఎవరితో చెప్పకండి, ముగింపులో చెప్తున్నాను రహస్యం. ఎవడైతే శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అనుకుంటాడో మొత్తం ప్రపంచంలో దుఃఖం ఉంటా ఆ చిన్న తలంపులో ఉంది. ఈ మాట మీరు ఎక్కడ అనొద్దు. శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అనేది ఒక తలంపు, అదే ప్రకృతి, అదొక ప్రకృతి వాసన. శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నానని ఎవడైతే అనుకుంటున్నాడో వాళ్ళనే మొత్తం ప్రపంచంలో దుఃఖం ఉంటా చిన్న తలంపులో ఉంది. వాడిని తీసి పక్కన పెడతాను, వాడిని బయటికి లాగి కాల్చి బూడి చేస్తాను అర్జున. నువ్వు వినండి వినండి వినండి, వంట పట్టించుకోండి, అంతేకాదు బుద్ధిలో తిప్పుకోండి, బాగుపడండి, వినండి బాగుపడండి. మీరు గోడ కట్టిస్తే కట్టించండి, అంటే మిమ్మల్ని నేను బాగు చేసుకోవడం కంటే ఆ గోడ కట్టించడం ఎక్కువ అంటున్నాడు ఇక్కడ. అది భగవంతుడు, అది మీరు గోడ కట్టించాలంటే కట్టించండి. ఓ బండి ఇసుకి, ఓ బండి కంకర, ఓ కొంత ఇనుము కట్టించండి. గోడ కట్టించడం మంచిదే, వద్దంటలేదు ఇక్కడ. అయితే ఆ గోడ కట్టించడం అంటే గోడ కట్టి నిన్ను బాగు చేసుకోవడమే పని కంటే ఎక్కువగా కనిపిస్తాం కదా నీకు ఆ గోడ కట్టించడం. ఇది పని కాదా? నువ్వు బాగుపడటం కూడా ఒక పని కాదా? శాస్త్రాన్ని శ్రవణం చేయడం ఇది ఒక పని కాదా? అదే పనే. అంటే నీ బుర్రకు పని చెప్పటం ఇష్టం లేక, ప్రయత్నం చేయటం ఇష్టం లేక, నీకేదో ఈ అన్ని పనుల కంటే ఏదైతే మంచి పను అది కాదని అనుకుంటున్నావు అర్జున? నిన్ను బాగు చేసుకోవడం కంటే పెద్ద సత్కర్మ ఏదైనా ఉందా? నిన్ను బాగు చేసుకోవడం కంటే మించిన సత్కర్మ అంటూ ఏదైనా ఉందా? మీరు ఏదైనా మంచి పని చేస్తే చెయ్యండి, వద్దంటలేదు. అయితే నిన్ను బాగు చేసుకోవడం కంటే మించిన పని అది. ఇంకా శ్లోకాల్లోకి వెళితే శ్లోకం పోగొట్టేది. శ్లోకం ఒక్క శ్లోకం మీకు బాగా అర్థమైతే శ్లోకం తుడిచిపోతుంది. అన్ని శ్లోకాలు కాదు, ఒక్క శ్లోకం అర్థమైతే శ్లోకం పోతుంది. అది ఎవరు చెప్పినా మీరు శ్రద్ధగా శ్రవణం చేయండి. మీకు బాబా ఇష్టమైతే బాబా రూపాన్ని ధ్యానం చేసుకోండి. ఓం శ్రీ సాయిరాం 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 ఓం శ్రీ సాయిరాం రూపం ఆ మూర్తిని ధ్యానం చేసుకోండి, ఆ నామాన్ని స్మరించుకోండి. కృష్ణుడు ఇష్టమైతే కృష్ణుడి రూపాన్ని ధ్యానం చేసుకోండి, కృష్ణుడి నామాన్ని స్మరించుకోండి. మీకు ఏ రూపం ఇష్టమైతే ఆ మూర్తి ధ్యానం చేసుకోండి, ఆ నామాన్ని స్మరించుకోండి. కానీ మీకు నాకు ఈ దేవతలకి అందరికీ ఆధారంగా ఉన్న వస్తువు, అందరికీ ఆధారంగా ఉన్న, అందరికీ వెలితినిచ్చే వస్తువు ఉన్నదంటే ఒక్కటంటే ఒక్కటే. మీరు బాబా ముఖంలోంచి లోపల ప్రవేశించినా, లేకపోతే శివుడి ముఖంలోంచి లోపల ప్రవేశించినా, లేకపోతే కృష్ణుడి ముఖంలోంచి లోపల ప్రవేశించినా, లోపల ఉన్న లోపల ఉన్న వస్తువు ఒకటే, పదార్థం ఒకటే, పిండి ఒకటే, సత్యం ఒకటే. మీరు ఏ ముఖంలోంచి లోపలికి వెళ్ళినా బ్రహ్మంలోకి వెళ్ళవలసింది. ఒక మనిషి ఒక వాసన బట్టి, ఆ మనిషి యొక్క సంస్కారాన్ని బట్టి ఒక రూపం అంటే ఇష్టపడతారు. మీకు ఏ రూపం ఇష్టమైతే ఆ రూపాన్ని ధ్యానం చేసుకోండి, రాజీ పడవలసిన పని లేదు. మీకు ఏ నామం ఇష్టమైతే ఆ నామాన్ని స్మరించుకోండి. షిర్డి సాయిబాబా చెప్పిన మాటలు నాకు బాగా ఇష్టమైన మాట ఏంటంటే, మీ కోరికలు కొన్ని నెరవేరుస్తున్నాను అనుకోండి, మీకున్న చిల్లర చిల్లర కోరికలు నేను మీకు నెరవేరుస్తున్నాను. ఈ కోరికలు నెరవేర్చడం కోసం కోరికలు నెరవేర్చడం లేదు మీకు. మీరందరూ ఏదైతే కోరుకోవాలని అనుకుంటున్నానో ఎప్పటికైనా ఆ కోరిక కోరుకుంటారని చిల్లర కోరికలు నెరవేరుస్తున్నాను అన్నాడు బాబా. అంటే మీరందరూ ఏం కోరుకోవాలి? బ్రహ్మజ్ఞానం కోరుకోవాలి, బ్రహ్మానందం కోరుకోవాలి. అది అందరూ కోరుకోవాల్సింది, అది కోరదగింది, అది ఊటే. అయితే మీ ముఖాలట్టి చెప్పటానికి భగవంతుడి మీద మీకు ఉన్న విశ్వాసం, భగవంతుడి మీద మీకున్న విశ్వాసం కలగటం కోసం ఈ చిల్లర చిల్లర కోరికలు నెరవేరుస్తున్నాను. ఎందుకు నెరవేరుస్తున్నానంటే మీరందరూ ఏదైతే కోరుకోవాలి నేను అనుకుంటున్నానో ఆ కోరిక ఏనాటికైనా మీరు కోరుకుంటారని మీ కోరికలు నెరవేరుస్తున్నా అన్నాడు బాబా. ఓ అర్జున, ఎంత పని చేస్తున్నాను అర్జున, నాకేం అక్కర్లేదు అర్జున. అర్జున ధనంజయ, నాకేం అక్కర్లేదు, చూడు ఎంత పని చేస్తున్నాను. స్వార్థపరుడు తన స్వార్థం కోసం ఎంత కష్టపడి పని చేస్తాడు. అలాగే మనం మీరు బాగు చేసుకోవడానికి అంత కష్టపడి పని చేస్తే మీరు బాగుపడతారు. అర్జున, ఇది రాత్రి అని తెలియటం లేదు, ఇది పగలని తెలియటం లేదు. మరి చేసే పని కూడా సంతోషంగా చేస్తున్నాను కానీ ఏడుస్తూ చేయటం లేదు. కొంతమంది ఎప్పుడు చూసినా ఏడుపు ముఖాలే కేరారు.